ஸ்ரீ மகாகணாதிபதயே நமஹ, ஸ்ரீ மகாசரஸ்வத்யே நமஹ, ஸ்ரீ சிவாய விஷ்ணு ரூபாய குரவே நமஹ. ஸ்ரீ மகாகாளியே மகாலட்சுமியே மகாசரஸ்வதி ஸ்வரூப ஜெகதம்பாயே நமஹ. விஸ்வேஷம் மாதவண்டுண்டிம் தண்டபாணிஞ்ச பைரவம் வந்தே காசியம் குஹாம் கங்காம் பவானீம் மணிகர்ணிகாம் பூமிஸ்தாபி நயத்ர பூஹும் த்ரிதிவதோப்சுச்சைரதஸ்தாபியா யா பத்தா புவி முக்திதாஸ்யுரமிருதம் யஸ்யம்ருதாஜந்தவ யா நித்யம் த்ரிஜகத் பவித்ர தடினீ தீரே சுரைஃ செவ்யதே சா காசீ திரிபுராரி ரஜநகரி பாயாதபாய ஜகத் ஆனந்தமானந்தவனே வசந்தம் ஆனந்தகந்தம் ஹதபாபபிருந்தம் வாராணசிநாதமநாதநாதம் ஸ்ரீவிஸ்வநாதம் சரணம் பிரபஜே. ஓன் நம புண்டரீகாட்ச பாக்ஷாந்தஸ்ய உச்சதாயினே சஹஸ்ரசீர்ஷா புருஷ சஹஸ்ராட்சஸ் சஹஸ்ரபாத் நமாமிதே பதத்வந்த்வம் சர்வத்வந்த்வ நிவாரகம் நிர்த்வந்த்வயாதியா விஷ்ணு ஜிஷ்ணுவாதிசுரவந்தித மாதர் பவானி தவ பாதரஜோ பவானி மாதர் பவானி தவ தாசதரோ பவானி மாதர் பவானி ந பவானி யதா பவேஸ்மின் த்வத்வாக் பவான்யனுதினம் ந புனர் பவானி. அன்னபூர்ணே சதா பூர்ணே சங்கர பிராணவல்லபே ஜான வைராக்ய சித்யர்த்தம் பிக்ஷாம் தேஹி ச பார்வதி தேவி சுரேஸ்வரி பகவதி கங்கே த்ரிபுவன தாரிணி தரள தரங்கே சங்கர மௌளி விஹாரிணி விமலே மம மதிராஸ்தம் தவ சரணயுகலே டுண்டிராஜம் கணேசானம் சர்வ விக்னௌக நாசனம் தம் வந்தே விஸ்வநாதஸ்ய பிரிய புத்திரம் சிவாப்தயே தேவராஜ சேவியமான பாவனங்கிரி பங்கஜம் வியாழயஜ்ஞ சூத்திரமிந்துசேகரம் கிருபாகரம் நாரதாதி யோகி பிருந்த வந்திதம் திகம்பரம் காசிகாபுராதிநாத காலபைரவம் பஜே காசிகாபுராதிநாத காலபைரவம் பஜே. ரத்னபத்ராங்கஜோத்பூதம் பூர்ணபத்ரசுதோத்தமம் விஸ்வேஸ்வர பிரியம் யக்ஷம் வந்தேஹம் தண்டநாயகம் ஸ்ரீ சர்வௌகநாசினீம் தேவீம் நமாமி மணிகர்ணிகாம் மோட்சதாத்ரீம் பூததமாம் ஸ்ரேயோ ரூபாம் சிவப்பிரியம் சாரதா சாரதாம்போஜ வதனா வதனாம்புஜே சர்வதா சர்வதாஸ்மாக்கம் சநிதி சநிதிங் க்ரியாத் குரவே சர்வலோகானாம் பிஷஜே பவரோகிணம் நிதயே சர்வ வித்யானாம் தட்சிணாமூர்த்தயே நம. வியாசம் வசிஷ்ட நப்தாரம் சிக்தே பௌத்ரமகல்மஷம் பராசராத்மஜம் வந்தே சுகதாதம் தபோநிதிம் ஸ்ருதிஸ்மிருதி புராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத் பாத சங்கரம் லோகசங்கரம் அஜானம் ஜான்னவீ தீர்த்தம் வித்யா தீர்த்தம் விவேகினாம் சர்வேஷாம் சுகதம் தீர்த்தம் பாரதீ தீர்த்தமாஸ்ரயே பாரதீ தீர்த்தமாஸ்ரயே. ஸ்ரீ ஸ்ரீ பாரதீ தீர்த்த மகாஸ்வாமி ஸ்ரீச்சரணல பாதபத்மமுலக்கு ஸ்ரீ ஸ்ரீ விதுசேகர பாரதீ சுவாமி வாரி யொக்க சரணகமலமுலக்கு பக்திபூர்வக சாஷ்டாங்க நமஸ்காரமுலு சமர்ப்பிச்சுக்கூட்டும் வேதவியாசி மகர்ஷி பிரோக்தமைன ஸ்கந்த புராணாந்தர்கத காசிகண்ட பிரவச்சனம் ஈ சுங்கேரி சாரதா மந்திரம்லோ ஜெகத்குரு பிரவச்சனம் பிராங்கணம்லோ செப்புக்கொண்டு உண்ணம். நின்னட்டு ரோஜுன முக்திக்ஷேத்திரமைன வாராணசிலோ உன்னட்டுவண்டி பரம பாவனமைனட்டுவண்டி பஞ்சநத தீர்த்த ஆவிர்பாவ ఘట్టాన్ని మనం అంతా కూడా వివరించుకున్నాం. ధర్ముడు భగవాన్ ధర్ముడు నదముగా మారాడు దూతపాప యొక్క శాపం వల్ల. సర్వతీర్థమయ్యి అయినటువంటి 3.5 కోట్ల తీర్థ స్వరూపిణి అయినటువంటి దూతపాప నామస్మరణ వల్లనే పాపములు దూతమైపోతాయి ఎగిరిపోతాయి. ఆమె నదిగా మారింది. ధర్మనదమే కాశీలో ఉన్నవాళ్లకు ధర్మార్థ కామమోక్షములను సిద్ధింపజేస్తూ ఉంటే ఈ దూత పాపం వచ్చి అందులో కలిసింది, ఇంకా పవిత్రమైపోయింది. సూర్యుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆయన కిరణములు మయూఖాదిత్యుడుగా కాశీలో తపస్సు చేస్తున్న సందర్భంలో ఆయన యొక్క శరీరము నుండి వచ్చినటువంటి స్వేద జలము ఒక నదిగా ప్రవహించి అది కిరణానదిగా మారింది. ఆ సూర్యభగవాను యొక్క స్వేద జల రూపమైనటువంటి ఆ కిరణానది చేరటం వల్ల దానికి ఇంకా పవిత్రత వచ్చింది. ఆ తర్వాత భగీరథుని వెంట వచ్చినటువంటి గంగా యమున సరస్వతులు వచ్చి ఆ నదుల్లో కలవటం వల్ల దానికి ఇంకా 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 పవిత్రత త్రిగుణీకృతం చతుర్గుణితం అయిపోయింది. ఈ రకంగా పంచనద తీర్థం ధర్మ అసలు ఒక రకంగా ఆరు నదులు ఉన్నాయి అందులో. ధర్మనద తీర్థంలో ఐదు కలవటం వల్ల దానికి పంచనదం అనేటువంటి పేరు వచ్చింది. ఇంకా దాని ప్రాముఖ్యానికి స్థానాన్ని బట్టి ప్రాముఖ్యం ఉంటూ ఉంటుంది. గంగానది అన్ని చోట్ల ఉన్నా ఆనందవనంలో ఉన్నది కాబట్టి ఉత్తరవాహిని అయి దానికి ప్రాముఖ్యం వచ్చింది. ఈ పంచనద తీర్థం కూడా ఆనందవనంలో ఉండటం చేత ఇంకా దానికి ప్రాముఖ్యం వచ్చింది. అక్కడ బిందుమాధవుడు శ్రీ మహావిష్ణువు బిందుమాధవ రూపంలో ఉండటం చేత ఇంకా ప్రాముఖ్యం వచ్చింది. ఇన్ని విధాల పంచనద తీర్థం ఎంతో ప్రఖ్యాతమైనటువంటిది అన్నమాట, బ్రహ్మాండంలో ప్రఖ్యాతమై వెలుగుతూ ఉన్నది. నిన్న ఆ పంచనదము యొక్క ఆవిర్భావ వృత్తాంతాన్ని చెప్పుకున్నాం. ఈరోజు అదే అధ్యాయంలో ఆ పంచగంగా స్నాన మహిమని చెప్పుకుంటున్నాం. అక్కడ ఆ నీళ్లు త్రాగితే స్నానం చేస్తే ఏమిటి ఫలితం అనేది ముందు చెప్పుకుంటే పంచగంగ యొక్క ప్రభావం అయిపోతుంది. అత పంచనదం నామ తీర్థం త్రైలోక్య విశ్రుతం తత్రాప్లుతో నగృణీయాత్ దేహం నా పాంచభౌతికం. పంచనదంలో స్నానం చేస్తే మళ్ళీ పాంచభౌతికమైనటువంటి ఈ శరీరం మళ్ళీ రాదు. పంచనదుల యొక్క సంగమంలో పాపములన్నీ కూడా నశిస్తాయి. స్నానమాత్రం చేతనే స్నానమాత్రాత్ ప్రయాచేవ భిత్వా బ్రహ్మాండ మండపం. బ్రహ్మాండ మండపమును భేదించుకొని వెళ్ళిపోతాడు, పరబ్రహ్మైక్యాన్ని పొందుతాడు. ప్రతి చోట కూడా తీర్థములున్నాయి కాశీలో, కానీ పంచనద తీర్థంలో కోటి అంశతో కూడా సమానంగా కాశీ తీర్థాలలో పంచనద తీర్థం అంత గొప్పది. ప్రయాగలో మాఘమాసంలో స్నానం చేస్తే చాలా గొప్ప పుణ్యం ఉన్నాం కదండి. ఒక్క స్నానం చేస్తే చాలు ఇక్కడ పంచనదంలో. కాశ్యాం పంచనదేధ్రం, కాశీలో పంచనద స్నానం వల్ల అలాంటి పుణ్యం వస్తుంది. ఇక్కడ స్నానం చేసి పితృతర్పణం చేస్తే తర్వాత ఆ పైన ఉన్నటువంటి బిందుమాధవుణ్ణి దర్శించినట్లయితే మళ్ళీ జన్మరాదు. పితృదేవతలకు జలతర్పణంలో ఎన్ని నువ్వులు మనం అక్కడ వదిలితే వాళ్లకు పుణ్యే పంచనదే తీర్థే తృప్తి సత్ తావదాబ్దికి అన్ని సంవత్సరాలు పితృదేవతలు తృప్తిని పొందుతారు. శ్రద్ధతో మీరు శ్రాద్ధం చేస్తే అక్కడ పితామహాదులు కూడా ముక్తిని పొందుతారు. మన తమిళులకు బహు శ్రద్ధ అండి తమిళులకు. అక్కడ రామఘనాపాటి గారని తమిళ ఆయన ఉన్నాడు కంచిపీఠంలో, బాగా శాస్త్రాలన్నీ చదువుకున్నటువంటి వాడు ఆయన, వేదంతో పాటు మంచి మహానుభావుడు, మంచి నిష్ట గలవాడు. తమిళులు వస్తూ ఉంటారు, వాళ్ళు ఎలా పిండ ప్రదానం చేస్తారంటే మనకు వాళ్ళకు చూడండి ఎంత శ్రద్ధ. ఆయన తీసుకొని వస్తారు స్వామి ఘనాపాటి గారిని, చాలా గొప్పవాడు ఘనాపాటి గారు. వస్తూ పడవలో వస్తారండి పంచనద తీర్థం దగ్గరికి వస్తారు. ఆ తీర్థంలోనే ఉండి పడవలోనే శ్రాద్ధం చేస్తారండి. అక్కడ కుంపటి గింపటి అన్నీ తీసుకొని వచ్చి అన్నం వండి ఈ పిండ ప్రదానం అనేది పడవలో పంచనద తీర్థం మధ్యలో చేస్తారండి తమిళులు, ఇంకెవరూ చేయరు. అందరూ కూడానే పిండితో చేస్తూ ఉంటారు పిండ ప్రదానాలు. లేకపోతేనే కొన్ని చోట్లనే ఇంటి దగ్గర వండించుకొచ్చి జోషి గారు మొదలైనటువంటి వాళ్ళు కావాలంటే అన్నంతో అన్నం అక్కడి నుంచి పంపుతారు, అన్నంతో పిండాలతో కూడా చేయటానికి అవకాశం. ఈ రకంగా గంగా మధ్యలో ఉన్నదే పడవలో అక్కడ కుంపటి పెట్టుకొని అక్కడ మరి ఆవాహనం చేసి పిండ ప్రదానం చేయటం అనేది తమిళులకు చూడండి ఎంత శ్రద్ధ. పంచనదంలో అలాంటి సంఘటనలు ఎన్నోసార్లు నేను చూడటం జరిగింది. అంత శ్రద్ధ ఉండాలి పితృ శ్రాద్ధాలకు. మనం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం ఈ శరీరం ఇచ్చారు మహానుభావులు పితృదేవతలు, వాళ్ళకు రుణపడి ఉంటాం. ఎప్పుడు కూడా ఈ పిండ ప్రదానాలు చేయకుండా ఉండకూడదు మనం వెళ్తే. తర్వాత శ్రద్ధయా యమలోకే యమలోకంలో పితృదేవతలందరూ అనుకుంటుంటారు మా విషయంలో ఒక్కడన్నా వచ్చి ఇక్కడ తర్పణాలు వదులుతాడా పిండ ప్రదానం చేస్తాడా అని ప్రతిరోజు అనుకుంటూ ఉంటారు. పంచనద తీర్థంలో మీరు ఏమన్నా ఇవ్వండి కల్పక్షయం అవుతుంది కానీ ఆ పుణ్యం మాత్రం క్షయం కాదు. ఒక్క గొడ్రాలు ఒక్క సంవత్సరం పాటు స్నానం చేసి పంచనదంలో అక్కడున్న మంగళాగౌరి ఉంది, ఎవరు సూర్యభగవానుడు స్థాపించిన లింగం, ఆ మంగళాగౌరిని పూజిస్తే సంతానం కలుగుతుందండి. మంగళాగౌరి ఇప్పుడు సంతానం ప్రాప్తి కలిగేటువంటి లింగాలు ఉన్నాయి కాశీలో, పెళ్ళయ్యే లింగాలు ఉన్నాయి, అది ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. ఒక అబ్బాయికి పెళ్ళి కాకపోతే రత్నేశ్వర లింగాన్ని పూజిస్తే వివాహమైంది, పెళ్ళి కాని వాళ్ళకి పురుషుడికేమో కన్య దొరుకుతుంది, కన్యకేమో పురుషుడు, దాని గురించిన కథలు మనకు ముందు రాబోతున్నాయి. సంతాన ప్రాప్తి కలుగుతుంది, అనేక ఏది కావాలంటే అది ఇచ్చేటువంటి గ్రహ దోషాలు, శని దోషాలు శనేశ్వరుని, నవగ్రహ దోషాలు నవగ్రహేశ్వరుని, నక్షత్ర దోషాలు నక్షత్రేశ్వరుని, వరుణాసంగమంలో ఉన్నాడు. ఏ దేవుడు లేడండి, ఎవరు స్థాపించిన లింగాలు లేవండి, ఏ మహర్షులు స్థాపించరా, ఏ చక్రవర్తులు స్థాపించరా, ఏ దేవర్షులు స్థాపించరా చెప్పండి, ఏ దేవతలు స్థాపించలేదు కాశీలో. అందుకే సంకల్పంలో ఏమని చెబుతున్నామండి, త్రింశత్ కోటి, త్రింశత్ కోటి 30,000 కోట్ల దేవతలు ఉన్నటువంటి కాశీ క్షేత్రం అని చెప్పి సంకల్పం చెబుతున్నాం మనం. సంకల్పంలో కాశీలో లేని తీర్థం లేదు, కాశీలో లేని దేవతలు లేరు, కాశీలో లేనటువంటిది ఇంకా ఎక్కడా లేదు, భారతంలో లేనిది ఎక్కడా లేదో, మహాభారతంలో వాంగ్మయంలో కాశీలో లేనటువంటి పుణ్య తీర్థం కానీ, పుణ్య ఆలయం కానీ, పవిత్ర లింగం కానీ మరి ఎక్కడా లేదు. ఇట్లా అవుతూ ఉంటే కాదండి, మళ్ళీ 15 రోజుల్లో ఇక మళ్ళీ వెళ్ళాలి. అంచామృదానాం కలసై జలై పాంచనదై పుణ్యై, ఇది మాత్రం గుర్తుంచుకోవాలి. మీరు ఎప్పుడు అభిషేకం చేసినా వస్త్రంతో వడబోసిన నీటితో అభిషేకం చేయాలి. చాలా చోట్ల కాశీఖండంలో ఈ విషయం, ఇవన్నీ వినటం వల్ల మనం కూడా అభ్యాసం చేసుకోవాలి. అభిషేకం చేసేటప్పుడు శుద్ధమైన జలంతో చేయాలి. అది కూడానే ఎవరు తాగకుండా ఉన్నటువంటి వాడని నీటితో చేయాలి. అది మనం జ్ఞానవాపి కథలో తెలుసుకున్నాం కదా, ఎవరు తాగనటువంటిది తాకనటువంటి నీటితో వెళ్ళి అభిషేకం. అందుకు కొంతమంది అభిషేకం చేసేటప్పుడు ఏదో ఒకే కలశం పెట్టుకొని అందులోనే ఆచమానం చేసి దాంతో అభిషేకం చేయకూడదు. అది ఉచ్చిష్టం కిందకి ఎంగిలి కిందకి వస్తుంది. ఆచమానం మాత్రం వేరే ఉండాలి, అభిషేకం చేసేటువంటి కలశం వేరుగా ఉండాలన్నమాట. అది మనకు జ్ఞానవాపి కథలో మనకు అర్థమవుతుంది. జలై పాంచనదై పుణ్యై వాససా పరిశోధితై, దానివల్ల చాలా పుణ్యం వస్తుంది, మహాఫలం వస్తుందండి మీ ఇష్టదేవతల్ని స్నానం చేయిస్తే. పంచామృత కలశములతో ఎన్ని 108 కలశములతో చేయిస్తే ఎంత పుణ్యం వస్తుందో మీ ఇష్టదేవతని ఒక్క బిందువు చాలు అంత పుణ్యం వస్తుంది. పంచగవ్యం చాలా పవిత్రమైంది కదండి. ఏదైనా దసరాల్లో కానీ మనం యజ్ఞాలు యాగాలు వ్రతాలు చేసేటప్పుడు పంచగవ్య ప్రాసనం చేయిస్తారు మనకు బాగా శుద్ధి కావడం కొరకు. పంచగవ్యం చాలా పవిత్రమైంది గోవుకు సంబంధించిన, ఎంత శుద్ధిప్రదమో ఈ జలం కూడా ఒక్క బిందువు తాగినా సరేటండి అది అంత పవిత్రమైందిటండి. ఈ రకంగా అవబృధ స్నానాలు చేస్తే రాజసూయ అశ్వమేధయాగాలు అవబృధ స్నానాలు ఎంత పుణ్యమో అంతకంటే కూడా ఇది స్వర్గ సాధనమైనటువంటి. ఒక్క గడియాట్ల పంచనదిలో స్నానం చేస్తే చాలు స్వర్గరాజ్యాభిషేకం కూడా దాని ముందు పనికిరాదు. పంచనదిలో స్నానం అనేటువంటిది చాలా గొప్ప సుఖాన్ని ఇచ్చేది. ఎవరైనా సరే వారణాసికి వచ్చి పంచనదిలో స్నానం చూడకుండా చూస్తాడే వాడు, సేవకుడైనా సరే దాసుడైనా సరే ఎటువంటి హీనుడైనా సరే అనేక సేవకులతో కూడి ఉన్న చక్రవర్తి కంటే వాడు గొప్పవాడండి. ఆ పంచనదాన్ని వచ్చి చూచినటువంటి వాడు పంచనదంలో ముఖ్యంగా కార్తీక మాసంలో బాగా స్నానం చేయాలి. ఇంకా వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో గర్భవాసం అనేటువంటిది రాదు. ఈ పంచనదానికి కృతయుగంలో ధర్మనదం అనే పేరుతో పిలువబడింది, త్రేతాయుగంలో ధూతపాపకం, ద్వాపరయుగంలో బిందు తీర్థం, కలియుగంలో పంచనద తీర్థం అనే పేర్లు దీనికి ప్రఖ్యాతమైనది. వంద సంవత్సరాలు తపస్సు చేస్తే వచ్చే ఫలం కార్తీక మాసంలో ఒక్కసారి స్నానం చేస్తే వస్తుంది. అనేక యజ్ఞాలు వాపీకు ఉపతటాకాదులు ఇలాంటి నిర్మాణం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఇతరత్ర కార్తీక మాసంలో ధర్మనదంలో స్నానం చేస్తే అంతటి పుణ్యం వస్తుంది. ఎక్కడా భూమండలంలో ధూతపాపతో సదృశ్యమైనటువంటి తీర్థం లేదు. ఒక్క స్నానం చేస్తే చాలు 3 జన్మల పాపం పోతుంది. బిందు తీర్థంలో కాస్త గురిగింజంత బంగారం దానం చేస్తే చాలు వాడు జన్మ జన్మలకు కూడా బంగారం వాడిని విడిచిపెట్టదు. దరిద్రుడు ఎప్పుడూ గాడు. అక్కడ గోదానం, భూదానం, తిలాదానం, హిరణ్యదానం, అశ్వదానం, వాసదానం, అన్నదానం, పుష్పమాలాదానం, నగలు, ఇవన్నీ కూడా ఏది చేసినా సరే బిందు తీర్థంలో అక్షయఫలం. ఒక్క ఆహుతి ఇస్తే చాలండి అగ్నిహోత్రంలో, అది కోటి హోమఫలం పవే, హోమం కోటి పర్యాయాలు చేసిన ఫలం వస్తుంది. ఏమి చెబుతామండి, దీని మహిమ అనంతమైంది, ఎవరూ వర్ణించలేదు. ఇది నాలుగు ధర్మార్థ కామ మోక్ష శుభములను అన్నిటికీ నిలయమైనటువంటిది. ఈ పంచినది ఆవిర్భావ కథని, మహిమా వర్ణనా కథని ఎవరైతే వింటారో వినిపిస్తారో భక్తిపూర్వకంగా, సర్వపాపముల నుండి విశుద్ధాత్ములై వైకుంఠంలో వాళ్ళు స్థిరంగా ఉండిపోతారు అని ఈ రకంగా స్కందపురాణే కాశీఖండే పంచినద ఆవిర్భావో నామ ఏకోన షష్టితమోధ్యాయ సమాప్త 59వ అధ్యాయం పూర్తయిందండి. అక్కడ బిందు మాధవుడు ఉన్నాడు అంటున్నాం కదండి, ఎక్కడ ఈ పంచినద తీర్థం పైన బిందుమాధవుడు, మణికర్ణిక తీర్థం తర్వాత వస్తుందండి. మొట్టమొదటిది అస్సీ సంఘం, 60 పైన ఘాట్లు ఉన్నాయి కదా, మొదటిది అస్సీ సంఘం, అస్సీ ఘాట్, ఆ తర్వాతది మనకు ప్రధానమైంది కేదార్ ఘాట్ తర్వాత వస్తుంది. అది కూడా సప్తతీర్థ యాత్రలో వస్తుంది కేదార్ ఘాట్, గౌరీకుండం, ప్రాచీన మణికర్ణిక, అమ్మవారి మణికుండలం పడింది అక్కడ, ఆ తర్వాతనే దశాశ్వమేధ ఘాట్, ఆ తర్వాత మణికర్ణిక, వరుస ఇది. ఆ మణికర్ణిక తర్వాత పంచనదం, పంచనదం తర్వాత ఇంకో అది కూడా చేస్తే చాలా మంచిది, పిలపిలా తీర్థం అంటారు లేదా త్రిలోచన ఘాట్ అంటారు. ఆ తర్వాతది వరుణా సంఘం. మొత్తం 7 చాలా శ్రేష్టమైనవి, మొత్తం ఘాట్లలో స్నానం చేయవలసినటువంటి వాటి. ఇందులో 5 ఇంకా ప్రఖ్యాతిగాంచినాయి. ఈ 5 కాక ఈ 2 కలుపుకుంటే కేదార్ ఘాట్, త్రిలోచన ఘాట్, సప్తతీర్థయాత్ర అవుతుంది. ఒకే ఒక తీర్థయాత్ర అంటే అది మణికర్ణికా యాత్ర. ఇట్లా ఏకతీర్థం, ద్వితీయ తీర్థం, తృతీయ తీర్థం, ఇట్లా యాత్రలు అక్కడ చేస్తూ ఉంటారు. ప్రయాగ ఘాట్ ఉంది కాశీలో, ప్రయాగ ఘాట్టు తర్వాత ఇప్పుడు ఇందులోనే రాబోతున్నది పంచనదము, మణికర్ణిక. ఇది రహస్యమైన విషయం, అన్నిటికంటే ఈ గొప్ప, ఈ 3 ఘాట్లు కూడా చాలా గొప్పవని చెబుతాడు. ఇంకా రహస్యాది రహస్యమని, అన్నిటికంటే మణికర్ణిక గొప్పది, ఇది అందరికీ చెప్పవాకండి అంటాడు అని చెప్పి నచ్చ శ్రీయా. ఈ కథ వింటే పాపముల నుండి విముక్తునవుతాడు లక్ష్మి. ఎప్పుడు ఏ లక్ష్మి విడిచిపెట్టదు, ధనలక్ష్మి విడిచిపెట్టదు, మోక్ష లక్ష్మి విడిచిపెట్టదు. సరే, ఇప్పుడు విష్ణుమూర్తి గరుత్మంతుడిని అక్కడికి పంపాడు ఏది విశ్వనాథుడికి వార్త చెప్పడానికి, అంతా సఫలమైంది, ఇక నువ్వు బయలుదేరి రమణం అని చెప్పి సపరివారంగా. ముందుకు ఆదికేశవుడి దగ్గరికి వెళ్ళాడు, మొట్టమొదటి అక్కడ కదా పాదోదక తీర్థం దగ్గర కదా, వరుణాసంగమం దగ్గర కదా పాద ప్రక్షాళన చేసుకొని తన చేత్తో విగ్రహం తయారు చేసి ఆదికేశవ నామంతో తను పూర్తిగా అందులో ప్రవేశించి ఒక అంశాంశాంశతో కదా వెళ్ళింది సారనాథికి బౌద్ధ రూపంలో. అక్కడికి వెళ్ళాడు, కాసేపు కూర్చున్నాడు, అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ కాశీలో విచారణ చేశాడు ఎక్కడ బాగుంటుంది అని. పంచినద తీర్థానికి వచ్చాడు, దాన్ని చూచేటప్పటికే సంతోషం పొందాడు, ప్రసన్నాత్ముడైనాడు, కన్నులు ఉన్నంతకు సార్థకమైనవి అనుకున్నాడు పుండరీకాక్షుడు. ఇక్కడ కలిగే సుఖం ఎక్కడా లేదు అనుకున్నాడండి. వైకుంఠం కంటే చాలా గొప్పగా ఉంది, క్షీరసముద్రం కంటే చాలా గొప్పగా ఉంది, శ్వేతద్వీపం కంటే కూడా ఎందుకు దీని ముందు పనికిరాదు ఈ దూత అని చెప్పి అనుకున్నాడు. ఇది చాలా పవిత్రమైంది అనుకుంటున్నాడు. కౌముది అంటే ఆయన గద, ఆ గద యొక్క సంస్పర్శ కూడా నాకు అంత సుఖాన్ని ఇవ్వదన్నాడు, ఈ దూతపాప జల సంపర్కం అంత సుఖాన్ని ఇస్తుంది అన్నాడు. క్షీర సముద్రంలో స్నానం చేసినా ఇంతటి పుణ్యం నాకు రాదు, అక్కడ కూడా సుఖం ఉండదు అన్నాడు. సంప్రేక్ష్యతార్చన్ రక్షాగ్రే వృత్తాంతం. సరే, గరుత్మంతుణ్ణి పంపాడు ఈ వృత్తాంత కాశీలో జరిగిన విషయాలన్నీ చెప్పడానికి, దివోదాసు యొక్క పరిస్థితిని ఇవన్నీ కూడా చెప్పడానికి, ఇది ఆనందవనంలో జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడానికి ఆయన వెళ్ళిపోయినాడు. వెళ్ళి పంచినదం దగ్గర కూర్చొని హాయిగా సంతోషంగా ఉన్నాడండి. దృష్టవాన్ తపసాజుష్టం అపుష్టాంగం తపోధనం. అక్కడ కూర్చుండేటప్పటికి ఒక మహర్షి కనిపించాడు, తపస్సు చేస్తున్నాడు ఈ శ్రీ మహావిష్ణువుని గురించి, చాలా చిక్కిపోయి ఉన్నాడు, కృషించి ఉన్నాడు. సరుషిస్తం సమభ్యేచ్య పుండరీకాక్షమచ్యుతం. ఈ పుండరీకాక్షుణ్ణి ఆ ఋషి చూచాడు, ఆయన పేరే అగ్ని బిందు, ఆ ఋషి పేరండి అగ్ని బిందు. చూచి ఆ విష్ణుమూర్తిని వర్ణన చేశారు ఇక్కడ. ఆ విష్ణుమూర్తిని నీలమేఘశ్యాముణ్ణి, ఆ పుండరీకాక్షుణ్ణి, పీతాంబరధారిని వర్ణించడం ప్రారంభించారు, స్తోత్రం చేయడం ప్రారంభించారు. ఈ స్తోత్రంలో మొదటి రెండు శ్లోకాలు కూడా రోజు మన ప్రార్థనలో చదువుకుంటూ ఉన్నాం. కాశీలో ముఖ్య దేవతలు ఎవరు? విశ్వేశం విశ్వనాథుడు, ఆనందం ఆనందవనే వసంతం శంకరాచార్యుల వారి శ్లోకం, అది ప్రార్థనలో చెప్పుకుంటున్నాం. ఇగో బిందు మాధవుడు, ఇప్పుడు స్తోత్రం వస్తుంది. విశ్వేశం మాధవుడు అంటే బిందు మాధవుడు, డుండిం అంటే డుండి గణపతి, రోజు ఆయన స్తోత్రం చేస్తూనే ఉన్నాం. విశేషం దండపాణిని గురించి చెప్పుకున్నాం, డుండిని గురించి చెప్పుకున్నాం, భైరవుని గురించి చెప్పుకున్నాం, కాశీని గురించి రోజు వస్తూనే ఉంది, గంగని గురించి వస్తూనే ఉంది. అయితే ఆ శ్లోకంలో ఉన్న గంగ వేరు, ఈశ్వరీ గంగ అని, అది వేరుగా ఉన్నది, పాండవులు ఆ గుహ దగ్గర ఉన్నది. అది మణికర్ణికని గురించి వచ్చింది అక్కడ, ఇంకా భవానీ అమ్మవారిని గురించి పెద్దగా రాలేదు, ముందు ముందు వస్తుంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చేశాడు అంటే ఆ విష్ణుమూర్తిని చూచాడు, స్తోత్రం చేయడం ప్రారంభించాడు. ఓం నమః పుండరీకాక్ష బాక్ష్యాంతస్య ఉచదాయినే సహస్రశీర్షా పురుష సహస్రాక్ష సహస్రపాత్ నమామితే పదద్వంద్వం సర్వద్వంద్వ నివారకం నిర్ద్వంద్వయాధియా విష్ణో జిష్ణ్వాదిస్వరపూందిత యస్తోతుం నాధిగచ్చంతి వాచో వాచస్పతేరపి తమీష్టే కహి అస్తోతుం భక్తిరత్ర బలీయసి అపియో భగవానీశో మనఃప్రాచా లేదా మనా మనోవాచామగోచర సమాదృశై అల్పధీభీ కథం స్తుత్యో వచఃపర యం వాచో న విశంతీశం మనతీహ చ మనోయం నయం మనోగిరామతీతం తం కస్తోతుం శక్తిమాన్ భవేత్ యస్య నిశ్వసితం వేదా స షడంగ పదక్రమా తస్య దేవస్య మహిమా మహాన్ కైరవ కైరవగమ్యతే అతంద్రిత మనోబుద్ధీంద్రియాయం సనకాదయ ధ్యాయంతోపి హృదాకాశే నవిందంతి యథార్థత నారదాద్యై మునివరై అబాల బ్రహ్మచారిభి గీయమాన చరిత్రోపి న సమ్యక్ జ్యోధిగమ్యతే తం సూక్ష్మరూపమయమవ్యయమేకమాద్యం బ్రహ్మాద్యగోచరమయేయమనంతశక్తిం నిత్యం నిరామయమమూర్తమచించమూర్తిం కస్త్వాం చరాచర చరాచర భిన్న వేత్తి అని ఇంకా ఈ రకంగా ఇంకా చాలా శ్లోకాలు ఉన్నాయి. స్తోత్రం చేస్తున్నారు పుండరీకాక్షుడ, బాక్ష్యము అంతమును కూడా నీ నామస్మరణ చేత పవిత్రం అవుతుందయ్యా పుండరీకాక్ష పుండరీకాక్ష, నువ్వు సహస్రశీరుడవి సహస్రాక్షుడవి సహస్రపాదములు కలిగినటువంటి వాడివి, సర్వద్వం నీ పాదద్వంద్వమును నమస్కరిస్తే ఈ సుఖ దుఃఖాది ద్వంద్వములన్నీ కూడా నివారింపబడుతూ ఉంటాయి. ఏకాగ్రమైనటువంటి అన్యథా శరణములాస్తని నీయందే ఏకాగ్రమైన మనస్సు నుంచి నిన్ను పూజ నమస్కారం చేస్తున్నానయ్యా, నువ్వు ఇంద్రాది దేవతల చేత పూజింపబడతావు, బృహస్పతి కూడా నిన్ను స్తోత్రం చేయలేడు, నేను స్తోత్రం చేస్తున్నానంటే ఏదో నా యందు నీ యందు ఉన్న భక్తి చేత నేను చేస్తున్నాను కానీ సమర్థుడనై కాదు అని అట్లా. నువ్వు మనస్సుకి వాక్కులకు కూడా గోచరం కానటువంటి వాడివి, వాక్కులకు నిన్ను గురించి వర్ణించడానికి అవి సమర్థములు కావు, మనస్సులోకి కూడా నువ్వు అందేటువంటి వాడివి కాదయ్యా, నేను చాలా అల్పబుద్ధిని, నువ్వు అన్నిటికీ అతీతమైనటువంటి వాడు, నిన్ను స్తోత్రం చేయాలంటే ఎవరికి ఉంటుందయ్యా శక్తి, నీ యొక్క నిట్టూర్పులే వేదములు షడంగములతో కూడిన వేగములు, నీ యొక్క మహిమ ఉన్నదే ఎవరు తెలుసుకోగలరయ్యా. ఈ సనకాది మహర్షులు కూడా హృదయాకాశంలో ధ్యానం చేసినప్పటికీ యథార్థంగా తెలుసుకోలేరయ్యా, నారదాది మునులు కూడా బ్రహ్మ బాల్యము నుండి ఆవాల బ్రహ్మచారులు అలాంటి నారదాది మునులు కూడా నీ చరిత్రను గీయమానం చేసినప్పటికీ వాళ్ళకు కూడా సంపూర్ణంగా అర్థం కాదయ్యా. నువ్వు అణోరణీయ, నువ్వు సూక్ష్మరూపుడివి, అసలు జన్మయే లేనటువంటి వాడివి, నాశనం లేనటువంటి వాడివి, ఉన్నది ఒక్కడివే నువ్వు, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అనేటువంటి చేత ఆ పదం వాచ్యుడివి నువ్వే, నువ్వు అందరికంటే ఆద్యుడివి, బ్రహ్మాదులకు కూడా గోచరం కానటువంటి వాడివి, అజేయమైనటువంటి వాడివి, అనంత శక్తి అజేయమైన అనంతమైన శక్తి కలిగినటువంటి వాడివి, ఏ విధమైన రోగములు లేనటువంటి వాడివి, అసలు నీకు ఆకారమే లేదు, నిన్ను ఊహించి ఆలోచించడానికే చింతించడానికే అందనటువంటి వాడు ఇక్కడ నిర్గుణ పరబ్రహ్మ రూపంలో విష్ణువుని ఈ శ్లోకాలలో. తస్వాం చరాచర, నువ్వు ఈ చరాచర నువ్వేమో నువ్వే, చరాచరం కంటే భిన్నమైంది కూడా నువ్వే, అలాంటి నిన్ను ఎవరి గురించి తెలుసుకుంటూ ఉంటావయ్యా. ఏకైకమే వతవనా, నీ యొక్క హరి 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 అంటే దాలో, జన్మార్జితమైనటువంటి పాపములన్నీ కూడా పోతూ ఉంటాయ్యా, ఎంతటి గొప్ప ఆపదలైనా నీ నామం స్మరిస్తే దాలో, గొప్ప యజ్ఞం చేసినటువంటి ఫలితం వస్తుందయ్యా. ముకుంద మత్సూదన మాధవ నారాయణ నరకార్ణవ తారణ దామోదర మధుహ చతుర్భుజ విశ్వంభర విరజ జనార్దన. ఇంకా ఈ రకంగా జపిస్తూ ఉంటే ఇంకా యమధర్మరాజు వల్ల భయమే ఉంటుందయ్యా. ఓ త్రివిక్రమ, నిన్ను ఎవరైతే హృదయంలో ధ్యానం చేస్తారో, ఎలాంటి వాడువయ్యా నువ్వు అంటే మేఘంలాగా నీలంగా ఉండేటువంటి కాదంబని రుచిరరోచి అంబుజాక్షం, నువ్వు పుండరీకాక్షుడు, విద్యుల్లతలాగా విద్యుత్తులాగా ప్రకాశించే పీతాంబరధారివి. నిన్ను ఎవరైతే ఇచ్చేస్తారో అచించమైన నీ యొక్క కాంతిలో వాళ్ళు లీనమవుతారయ్యా. ఓ శ్రీవత్సలాంఛన, ఓ అచ్యుత కైటభారి, గోవింద గరుడ వాహన, ఓ కేశవ, ఓ చక్రపాణి, ఓ లక్ష్మీపతి, ఓ రాక్ష, ఓ ధర్యసూదన శార్ంగపాణి, నీ భక్తి ఎవరికైతే ఉంటుందో ఇంకా ఏముందో, ఎవరి వల్ల వాళ్ళకు భయం ఉండదయ్యా. అంతగా అదే అభయం అయ్యా, నీ భక్తియే అభయం. నిన్ను ఎవరైతే తులసీ దళాలతో చక్కగా పూజ చేస్తారో, విష్ణుమూర్తిని తులసీ దళాలతో సాలగ్రామం మీద తులసీ దళాలతో అర్చన చేయాలండి. పాపములన్నీ కూడా ఎలాంటివిట మంచి కస్తూరిలాగా అంతకంటే మించినటువంటి సౌరభం కలిగిన తులసీ దళాలతో నిన్ను ఎవరైతే పూజిస్తారో వాళ్ళని దేవతలందరూ కూడా కల్పవృక్ష పుష్పాలతో పూజిస్తూ ఉంటారయ్యా. ఎవరి యొక్క నోటి యందు వాక్కుల యందు కోరికలన్నీ తీర్చేటువంటి నీ యొక్క నామం ఉంటుందో, ఎవరి చెవుల యందు నీ కథ మధుర అక్షరములు పడుతూ ఉంటాయో, ఎవరి యొక్క చిత్తమునందు నీ రూపం లిఖితమై ఉంటుందో నీ మనస్సులో, వాళ్ళందరూ కూడా నీరూప భూప పదవి నైర్దురాప, వాడు నిరాకార బ్రహ్మ పదవిని పొందుతారయ్యా. ఇంకా అందులో ఏమాత్రం సందేహం లేదు. నిన్ను ఎవరైతే సేవిస్తారో, ఓ శేషశాయి, ఏది ఇంద్రాది దేవతలందరూ కూడా వాళ్ళని నిన్ను సేవించిన వాళ్ళని పూజిస్తూ ఉంటారయ్యా. ఏతాంసు అంది సతదంధివి తాను స్తువంతి సిద్ధాప్సరోమర గణాల సదబ్జపాణే. ఓ అబ్జపాణి, నిన్ను నిన్ను స్తుతించినటువంటి వాళ్ళని సిద్ధులు అప్సరసలు అమరగణం కూడా సేవిస్తూ ఉంటా స్తోత్రం చేస్తూ ఉంటారయ్యా. నువ్వు కంటే ఇంకా ఎవరివ్వగ, నువ్వు అన్ని సిద్ధులను ఇస్తూ ఉంటావయ్యా. ఆ మోక్షలక్ష్మిని నువ్వు తప్ప ఇంకా ఇతరులు ఎవరిస్తూ ఉంటావయ్యా. నువ్వు సృష్టిస్థితి లయములవు చేసేటువంటి వాడివి నువ్వే. నువ్వు విశ్వంభరుడవి నువ్వే, విశ్వపతివి నువ్వే, విశ్వమునకు బీజము నువ్వే. అటువంటి నీకు నమస్కారం అయ్యా. స్తోత్రం చేసే నేను నువ్వే, స్తుతింపబడే నీవు ఆయనే, నేను చేసే స్తోత్రము నీవే, ఈ త్రిపుటి కూడా నువ్వేనయ్యా. స్తోత స్తుతి స్తుత్యం అంతా కూడా నీవేనయ్యా. తత్తో నకించిదపి భిన్నమవయేమి, నువ్వు తప్ప నాకు ఇంకేమి ఎరుగను నేను. నాకున్నదే ఈ సంసార సముద్రాన్ని వారించే ఓ శ్రీ మహావిష్ణువు, నాకు ఆశ లేకుండా ఈ తృష్ణని ఛేదించేసేవయ్యా అని ఈ రకంగా చాలా గొప్ప స్తోత్రం చేశాడు శ్రీ మహావిష్ణువుని గురించి అగ్నిబిందు అనే మహర్షి అన్నమాట. ఆ స్తోత్రాన్ని విన్నాడు అగ్నిబిందు, మహాతపస్సు చేసినటువంటిది. ఇంకా ఆయన మాట్లాడకుండా ఉండిపోయినాడు. విష్ణు అంటున్నాడు, అగ్నిబిందో మహాప్రాజ్ఞ మహతాం తపసాం నిధే వరం వరయ సుప్రీత తవాదేయం నకించిన వరం కోరుకో, నీకు ఇవ్వరాంది ఏమీ లేదన్నాడు. అగ్నిబిందువే, మీరు సంతోషించినట్లయితే నేను ఒక వరం కోరుతున్నాను స్వామి. నమస్కరించి అంటున్నాడు సరే వరం కోరుకో అన్నాడు విష్ణుమూర్తి భృభంగం చేతనే. అంటే నమస్కారం చేసి, భగవన్ సర్వగోపి తిష్ట పంచనదే హృదయ హితాయ సర్వజంతూనాం ముముక్షూణాం విశేషత, సర్వప్రాణుల యొక్క మేలు కొరకు ఈ పంచనదము తీర్థము యొక్క ఒడ్డున మీరు ఉండాలి అన్నాడు. విశేషించి మోక్షకాముకులకు, ముముక్షువులను అనుగ్రహించడం కొరకు మీరు ఇక్కడ ఉండాలి. విష్ణు భక్తులందరికీ అక్కడ విశ్వేశ్వరుని యొక్క అనుగ్రహంతో మోక్షాన్ని ఇస్తూ ఉంటాడు బిందుమాధవుడు కాశీలో. మీరంతటా ఉంటారు, ఇక్కడ విశేషించి ఉండాలి అన్నాడు. సరే ఇంకా ఒక వరం కూడా కోరుతున్నాను స్వామి. లక్ష్యమేష దేయో విచారత నాణ్యం వరం, ఇంకా నాకు ఇంకేమీ వరాలు అవసరం లేదు, మీరు ఇక్కడ ఉండాలి అన్నాడు. అగ్నిబిందో మునిశ్రేష్ట స్థాస్యామి అహమిహ ధ్రువం, నేను ఇక్కడే ఉంటానులే, నువ్వు చెప్పినట్లుగా నువ్వు కోరినట్లుగా ఇక్కడే ఉంటా. కాశీ భక్తి కలిగినటువంటి వాళ్ళందరికీ ముక్తి మార్గాన్ని ఇక్కడ నేను ఇస్తూ చూపుతూ ఉంటానయ్యా. నేను చాలా అసలు నువ్వు చెప్పకముందే కాశీ అంటే నాకు చాలా సంతోషం అయ్యా. అందులో ఈ పంచనద తీర్థం ఇక్కడికి నచ్చి నేను ఇక్కడికి వచ్చాను. మొట్టమొదట్లోనే ఉందామని కూడా నేను అనుకుంటున్నాను. ఇక్కడ నువ్వేమో కోరావు కాబట్టి అయినానే ప్రాప్త్య కాశీం సుదుర్మేధ కశ్చేత్ జ్ఞానవాన్ ఏది వచ్చిన కాశీకి వచ్చినవాడు నిజంగా జ్ఞానం కలిగిన వాడైతే ఏ జ్ఞానం అన్నా అనుకోండి, లౌకిక జ్ఞానం అనుకోండి, పారలౌకికమైన ఆధ్యాత్మిక జ్ఞానం అనుకోండి, కాశీని విడిచిపెడతాడండి దుర్బుద్ధి తప్ప. కాబట్టి నేను మాత్రం ఎంతకెళ్తాను, ఇక్కడ వచ్చి ఇక్కడే ఉంటానులే, కాశీని విడిచిపెట్టి ఎంతకెళ్తాను. అనర్ఘ్యం ఎవడైనా గొప్ప విలువైన మణిని చేతిలో ఉన్నదాన్ని పారేసి గాజు పెంకుని ఎవడైనా తీసుకుంటాడా? ఇక్కడ ఏమిటి గొప్పతనం అంటే పెద్ద శ్రమ లేదు. అల్పీయసా శ్రమేణ యహ వపుష వ్యయమాత్రత. ఈ శరీరాన్ని ఖర్చు చేస్తే పెద్ద శ్రమ లేదండి. శరీరాన్ని ఖర్చు చేయటమే, వ్యయం చేయటమే, హాయిగా మోక్షం వచ్చేస్తుంది. అవశ్యంగా ఎప్పటికైనా ఏమండి ఇంత శరీరం సుఖానుభవం ఏంటి తేలికంటారా ఇది ఇవ్వటం అంటే, ఎప్పుడైనా నువ్వు సావకుండా ఉంటావా? ఎప్పుడైనా చచ్చేవాడు, ఆ చచ్చేది ఏదో కాశీలో దావాడు. అవశ్యం గత్వరస్యాసో యథా ముక్తి తథా క్వహి. ఒక ఆయన ఒకసారి నవ్వుతూ అన్నాడు, ఈ నా కర్మ కాల ఇక్కడ చస్తే కానీ మోక్షం రాదు కదా అన్నాడు. అవునయ్యా నీ కర్మ కాలటానికే నువ్వు వచ్చింది, అప్పుడే మోక్షం వస్తుందిలే అన్నా నేను. కర్మ ఉంటే మరి జన్మలేగా. అట్లాగే వినిమయ్య జరాజీర్ణం దేహం పార్థివమత్రవై ప్రాజ్ఞా కిమున గృహ్ణీయు అమృతం నైర్జరం వపు. ఈ జరా మార్ధక్యం ముసల్తనం చేత జీర్ణమయ్యే ఈ శరీరాన్ని ఇక్కడ చేంజ్ చేసుకోవడమేనండి, మార్చుకోవడమే, ఇది ఇచ్చి పారేసి అది తీసుకోవడమే, మోక్షాన్ని తీసుకోవడమే. ఎప్పటికైనా పోయేదే కదా, ఎందుకు తీసుకోరు ఈ ప్రజలందరూ కూడా? ఈ ముసలి శరీరాన్ని ఇచ్చి పారేసి తీసుకోవడానికి ఏమిటి? నా తపోభి తపస్సు చేత దానం చేత యజ్ఞముల చేత బాగా దక్షిణలు ఇచ్చి చేసిన యజ్ఞాలే అవే ఫలితాన్ని బాగా ఇచ్చాయి. కాశీలో మోక్షం వచ్చినట్లు వాటి వల్ల కూడా రాదయ్యా ఎక్కడా మోక్షం. ఈ యోగులేదో యోగమును బాగా అనుసంధానం చేసినప్పటికీ ఒక జన్మలో వాళ్లకు ముక్తి రాదు. కాశీలో అట్లా కాదు, శరీరాన్ని ఊరికే ఖర్చు చేస్తే చాలు, శరీరం ఇచ్చి కొనుక్కోవడమే మోక్షాన్ని. ఇంతకంటే ఇంకేమీ చేయవలసిన పని. ఉపూర్వ్యయాత్తుడి ఇదమే కాశీలో శరీరం ఇవ్వడమే దానం. శరీరాన్ని అంటే ఇక్కడ మరణించడం అని అర్థం అన్నమాట. అదే మహాతపస్సు, అదే వ్రతము. కాశీలో మ్రియతేతను, కాశీలో మరణించడమే అన్నీ అవకలి. సయే వాడే పండితుడు, వాడే విజితేంద్రుడు, వాడే పుణ్యాత్ముడు, వాడే ధన్యుడు ఎవడైతే కాశీని విడిచిపెట్టాడు. తావస్తాస్యాం చాత్ర. కాశీ ఎంతకాలం ఉంటుందో అంతకాలం నేను ఇక్కడ ఉంటాను. విశ్వనాథుని యొక్క త్రిశూలాగ్రం పైన ఉండే కాశీ ఎప్పటికీ నశించదు కదా. ప్రళయే పిననాశోశ్చా శివశూలాగ్ర సుస్థితే. కాబట్టి కాశీకి నాశం లేదు, కాశీ ఉన్నంతకాలం నేనుంటాను, అంటే ఎల్లప్పుడూ ఇక్కడే ఉంటాను అని అనేటప్పటికీ సంతోషించి మళ్ళీ ఇంకో వరం కోరుతున్నాడండి. ఎవరు? అగ్నిబిందు. ఆయన ఓ లక్ష్మీపతి, నువ్వే నా పేరు లక్ష్మితో కూడిన నీ పేరు కలిసి ఇక్కడ ఈ తీర్థంలో నువ్వు ఉండాలన్నాడు. అప్పుడు సరేనని చెప్పి ఈయన పేరేంటండి? అగ్నిబిందు. అగ్నిబిందువులో బిందు అనే పేరు తీసుకున్నాడు. తన పేరులోనే మాధవుడు విష్ణుమూర్తి పేరు. మా అంటే లక్ష్మి వచ్చింది, లక్ష్మీభర్త విష్ణువు ఇద్దరు పేర్లు వచ్చినాయి. లక్ష్మీపతి అనడంలో మాధవుడు అనే లక్ష్మీపతి అంటే లక్ష్మిని స్మరించినట్లవుతుంది, విష్ణువుని స్మరించినట్లవుతుంది ఆ నామంలో విశేషం. అందువల్ల మాధవుడు అంటే లక్ష్మీ సహితుడైనటువంటి విష్ణుమూర్తి అని అక్కడ మనం తీసుకుంటాం. ఆ కారణంగా బిందు మాధవ, లక్ష్మీ సహితుడైన విష్ణువు, బిందు అగ్ని బిందువులో బిందు, ఈ మొత్తం కలిపి బిందు మాధవ అనే పేరుతో కాశీలో ఉండిపోయింది. ఇప్పుడు ఆ బిందు మాధవుడు ఏమిటో తెలిసిందండి. కాశీకి వెళ్ళి పంచనదక్షలో స్నానం చేసి బిందు మాధవుడిని దర్శించకుండా రాకూడదు, అది గుర్తుంచుకోండి. ముఖ్యమైనటువంటి వాళ్ళని కూడా చూడకపోతే ఎట్టకండి, కష్టమే. కష్టపడకుండా మోక్షం వస్తుంది అండి. ఎంతకాలం నుంచి ఎన్ని జన్మల నుంచి మనకు ఈ మలం అంటింది, మనం చేసినటువంటి కర్మ మలం పాశములు అది తేలిగ్గా పోతుంది. అది కష్టపడాలి, కష్టపడితేనే ఈ మనకు మోక్షం రావడానికి వీలుంటుంది. ఈ రకంగా హరిప్రసాదరావు గారు వచ్చారు, సంగ్రహంగా రెండు మాటల్లో చెబుతాను. వారు చాలా శ్రద్ధగా రోజు వస్తున్నారు. ఈ పంచనదంలో నుండి ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉన్నాడు, అగ్ని బిందు అని. ఆయన గారు విష్ణుమూర్తి అక్కడే ఉన్నాడు కదా, ఆయన గురించి తపస్సు చేస్తున్నాడు. ఆయన అగ్నిబిందు మహర్షిని చూచి వరం కోరుకో అన్నాడు. సరే వరం కోరుకోమంటే అగ్నిబిందు అన్నాడు, నా పేరులో సగం, లక్ష్మీ పేరు మీ పేరు ఉండేటట్లు ఇక్కడ ఉండాలి అన్నాడు. అగ్నిబిందు అనే మహర్షిలో పేరు బిందు, విష్ణుమూర్తి పేరున్నదే మాధవ, మా అంటే లక్ష్మీ, మాధవుడు అంటే విష్ణువు, అంటే లక్ష్మీపతి, అంటే ఇక్కడ లక్ష్మీ పేరు ఉన్నది, విష్ణుమూర్తి పేరు, ఈ రెండు పేర్లు కలిసి బిందు మాధవుడు అయిన ఆ రకంగా అక్కడ ఉంది. విష్ణుమూర్తి అక్కడ కాశీ విడిచిపెట్టి వెళ్ళకూడదని అక్కడ ఉన్నాడు. పంచనదమ యొక్క మహిమ కూడా చాలా గొప్పగా వర్ణించారు అది అన్నమాట. తర్వాతనే అసలు ఐదుగురు మాధవులు ఉన్నారు మన భారతదేశంలో, పంచమాధవులు ఉన్నారు, కాశీలోనేమో బిందు మాధవుడు, అదే ప్రయాగలో మీరు వెళ్ళొచ్చి ఉంటారు కొంతమంది, వేణీ మాధవుడు, రామేశ్వరంలో ఉన్నది ఎవరయ్యా అంటే సేతు మాధవుడు, ప్రయాగలో వేణీ మాధవుడు, పిఠాపురంలో మన ఆంధ్రదేశంలో ఉన్నాడండి కుంతీ మాధవుడు, పిఠాపురంలో ఉన్నది కుంతీ మాధవుడు, శ్రీరంగంలో సుందర మాధవుడు, మొత్తం ఐదుగురు మాధవులండి. మళ్ళీ ఒక్కసారి కావాలంటే గుర్తుంచుకోండి, కాశీలో బిందు మాధవుడు, రామేశ్వరంలో సేతు మాధవుడు, ప్రయాగలో వేణుమాధవుడు, అలాగే పిఠాపురంలో కుంతీ మాధవుడు. పిఠాపురం చాలా గొప్ప క్షేత్రం, అక్కడ దత్తాత్రేయ అవతారం మూర్తి కూడా అక్కడ ఉన్నారు, అక్కడ పిండ ప్రదానాలు అవి కూడా చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. అక్కడ అక్కడ కుంతీ మాధవుడు ఉన్నాడు. తర్వాత మరొక ఆయన శ్రీరంగంలో ఉన్నాడు, అక్కడ సుందర మాధవుడు ఉన్నాడు. ఈ రకంగా అగ్నిబిందు యొక్క అదే బిందు మాధవుడి యొక్క వృత్తాంతం అంతా కూడా మీకు చెప్పామండి. విష్ణుమూర్తి ఆ రకంగానే చెప్పి, నువ్వు అన్నట్లుగానే నేను ఇక్కడ ఉంటానయ్యా అని చెప్పి ఆ రకంగా ఉండిపోయినాడు. కాశీలో మనమేవే ఈ పంచరథ స్నానం చేసి పైకి వెళ్తాం మెట్లెక్కి, బిందు మాధవుడు కూడా ఉంటుంది అక్కడ కూడా. మన యొక్క దౌర్భాగ్యం, హిందువుల యొక్క దౌర్భాగ్యం, అసలు మందిరం లేదండి, ఔరంగజేబు ధ్వంసం చేసినటువంటి మందిరాలలో అది కూడా ఒకటి. ముఖ్యంగా చాలా మందిరాలు ధ్వంసం చేశాడు, ఒకటి అరా కాదు, ప్రధానమైనటువంటి మన ప్రధాన మందిరాల్లో విశ్వనాథుడి మందిరం అది 2-3 సార్లు చేయబడింది, 2-3 సార్లు అది ధ్వంసం చేయబడింది. తర్వాతనే బిందు మాధవుడి మందిరం, విశ్వేశం మాధవం ఆ బిందు మాధవుడి మందిరం కూడా ధ్వంసం చేయబడి, పక్కనే మసీదు కనిపిస్తూ ఉంటుంది. మనం చేసేదల్లా ఎలా మసీదును చూస్తున్నాం, ఏమీ చేయలేంగా, అశక్తులం కదా, కన్నీళ్లు గార్చడం రావటే మన భారతదేశ పరిస్థితిని సూచి. ఆ బిందు మాధవుడు అక్కడ, అలాగే కృత్తివాసేశ్వరుడు అని చాలా గొప్ప లింగం ఉందండి, అది కూడానే మహమ్మదీయుల యొక్క ఇదైపోయింది. అక్కడ కూడా మసీదు ఉన్నది, అక్కడ కూడా పక్కన పాతలింగం ఉంటే చూసొస్తాం, ఇది మళ్ళీ తర్వాత పునఃప్రతిష్ఠ చేశారు. ఇట్లా అనేక మందిరాలు కాశీలో ఆ విదేశీయుల యొక్క పరిపాలనలో ధ్వంసమై తర్వాతనే ఇక్కడ కనుక నన్ను సేవించినట్లయితే అందరికీ కూడా ఏది ఇచ్చినా ఆ బిందు మాధవ సమర్పణంగా కనుక ఇచ్చినట్లయితే వాళ్ళు నిజంగా ధన్యులు. ఇది బిందు తీర్థం అనే పేరుతో కూడా పిలువబడుతుంది అగ్నిబిందు. ఇక్కడ స్నానం కనుక చేస్తే పంచనదంలో సర్వపాపములు పోతాయి. ముఖ్యంగా కార్తీక మాసంలో స్నానం మంచిదండి. అక్కడ ఇప్పుడు మణికర్ణికలో ఎప్పుడండి, రోజు 12 గంటలకి దశాశ్వమేధ ఘాట్లో మీకు చెప్పాను, జ్యేష్ఠమాసం ముఖ్యంగా శుక్లపక్షం అంతా, కనీసం దశమి వరకు శుక్లపక్షంలో, అలాగే అస్సీ ఘాట్లో వసంత ఋతువులు అంటే వైశాఖ మాసంలో చేయాలి, వైశాఖ మాసంలో అస్సీ ఘాట్లో చేయాలి, పంచనదంలో కార్తీక మాసంలో చేయాలి, శ్రావణ మాసంలో కేదార్ ఘాట్లో చేయాలి. ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఘాట్లలో ఎప్పుడెప్పుడు చేయాలనేటువంటిది ఈ పురాణంలోనే కాక ఇతర పురాణాలలో కూడా ఉన్న విషయాలు. కార్తీక మాసంలో ఇక్కడ స్నానం చేస్తే కనుక ఉన్నట్లయితే ఎప్పుడంటే సూర్యోదయం కాకముందు చెప్పాలి, ఇంకా యమధర్మరాజు వల్ల భయం ఉండదు. ఎన్ని పాపాలు చేసినా స్నానం చేస్తే అతడు నిష్పాపుడైపోతాడు. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు, ఇంద్రియాలు పటిష్టంగా ఉన్నప్పుడే మనం వ్రతాలన్నీ చేయగలం. శరీరం పుష్టిపోయి ఇంద్రియాలు దౌర్బల్యం వస్తే ఏం చేస్తాం, ఎంతో ఎందుకయ్యా చేయటం, ఎందుకయ్యా ఈ వ్రతాలంటే, వ్రతములు చేయటం అనేది దేహం ఉన్నందుకు చెయ్యాలి, అది దేహ ఫలం అది చక్క. మనం అందుకని ఏం చేయాలి అంటే ఏకభుక్తం చేయాలి, నక్తాలుంటూ ఉండాలి, ఉపవాసాలు ఉండాలి, ఇవన్నీ కూడా ఈ రకంగా ఎందుకు శరీరాన్ని శుద్ధిపరచుకోవడం కొరకు ఇటువంటివన్నీ కూడా మనం చేయాలన్నమాట. అశుచిగా ఉన్న ఈ శరీరానికి శుచిత్వం రావాలంటే ఈ ఉపవాసాదులు చేయాలి. మరి కనీసం 12 నెలలు చేయలేము, చాతుర్మాస్యమన్నా చేయమన్నారు, 4 నెలలైనా కొన్ని నియమాలు పాటిస్తాం, ఆ 4 నెలలు కూడా చేయలేము. ఒక్క కార్తీక మాసం చేయండి, చాతుర్మాసం చేస్తే 12 మాసములు చేసిన వ్రతములను చేసిన ఆచరించిన ఫలితం వస్తుంది. చెయ్యలేని వాళ్ళు ఒక కార్తీక మాసం చేయండి, మొత్తం 12 నెలలు ఆచరించినటువంటి ఫలితం వస్తుందండి. కార్తీక మాసం అంత గొప్పదన్నమాట. ఏం చేయాలి ఈ చాతుర్మాసంలోనంటే, కొద్దిగా సంగ్రహంగా చెప్పుకున్నాం, నేలపైన పడుకోవాలి, బ్రహ్మచర్యం పాటించాలి, కొద్దిగా తినరానివి కూడా తినకూడదు, అభక్ష్య పదార్థాలు, నియమములు పెట్టుకోవాలి, తర్వాత నిత్యం శక్తి కొలది దానాలు చేయాలి, పురాణ శ్రవణం చేస్తూ ఉండాలి, ఊరికి వినటం కాదు తది అర్థ ఆచరణం, అందులో చెప్పింది ఆచరించాలి. వేదాలు వినటం కాదు, చెప్పింది ఆచరించాలి. పురాణాలు వినటం కాదు, అందులో చెప్పినటువంటి విషయంలో మన కొంతైనా శక్తి కొలది ఆచరించాలి. ముఖ్యంగానే అఖండ దీపారాధనలు చాలా గొప్పదండి కార్తీక మాసంలో కానీ చాతుర్మాసంలో కానీ. ఎక్కువగా ఈ మొక్కలు ఇవన్నీ ఉంటూ ఉంటాయి, అటువంటి చోట్ల నడవకుండా ఉండాలి చాతుర్మాసంలో అయితే అన్నమాట. ఎక్కువగా ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలండి. ఇలా కొన్ని వదల ఏకా ఇట్లా అనేక రకరకాల వ్రతం చేస్తూ ఉండాలి. కార్తీక మాసం ఉన్నదే అసలు ఎప్పుడు నోర్జో వంజో విధాతవ్యో వ్రతినా కేనచిత్ క్వచిత్, ఒక్కరోజు కూడా వ్యర్థం చేయకూడదు. ఏదో వ్రతం చేస్తూ శాకాహారం, పాలు తాగటం, ఫలహారాలు ఇలా కాలక్షేపణ చేస్తుండాలి యవాన్నం కార్తీక మాసంలో. రోజు నైమిత్తిక స్నానం సూర్యోదయానికి ముందు చెయ్యాలి, బ్రహ్మచర్యం పాటించాలి, దానివల్ల మహావ్రత ఫలం వచ్చేసేస్తుంది. సమస్తం ఆయన బ్రహ్మ ఒక్క ఈ నెలంతా గనకనే ఒక శుచి మానసుడై బ్రహ్మచర్యం చేస్తే సంవత్సరం అంతా చేసినటువంటి ఫలితం వస్తుంది. కార్తీక మాసంలో ఒక్క నెల నియమాలు పాటిస్తే సంవత్సరం అంతా పాటించినటువంటి ఫలితం వస్తుందన్నమాట. ఉపవాసాలు చేసినా కూడా అంతే, ఏదైనా ఆ ఒక్క నెల చేస్తే మొత్తం సంవత్సరం అంతా చేసిన ఫలితం వస్తుంది. కంచాల్లో తినకూడదు, విస్తరాకుల్లోనే తినాలి, కంచు పాత్రలు ఇలాంటివి పనికిరవండి. యో వ్రతి కాంస్య భోజీశ్చా తద్వ్రతఫలం నలభేత్, వాడికి కంచు పాత్రలో భోజనం చేస్తే వ్రతఫలం రాదు అని ఈ రకంగా మత్స్య మాంసాదులు ఇవి కూడా తినకూడదు. ముఖ్యంగానే సరే భూసేనం పనికిరాదు, మౌనంగా భుజించాలి, ఇలాంటివన్నీ ఉన్నాయి. దానాలు గంటలు మొదలైనటువంటివి దానాలు ఇచ్చుకుంటూ ఉండాలి. లవణం పనికిరాదు సరే చెబుతూ దీపం చాలా ముఖ్యమండి. దీపదానం కార్తీక మాసంలో చాలా ముఖ్యం. దీపం యక్ కార్తికే దద్యాత్ అఖండం ఘృతవర్తికం, నేతితో అవునేతితో ఆ వత్తి వేసి కార్తీక మాసంలో అఖండ దీపం కనుక పెడితే ఆ బిందుమాధవుడి దగ్గర దాని ఫలం చెప్పడానికి వీళ్ళ మోహాంధ తమ సంప్రాప్త్య సనగచ్చతి దుర్గతి, ఇంకా ఎప్పుడు వాడు దుర్గతి పోడు. అందుకే అక్కడ మనకే బిందుమాధవుడి దగ్గర పంచనద తీర్థంలో ఒక అవకాశం కల్పించారు అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయపు అర్చకుల వారు. మనమే ఆకాశ దీపాలు కార్తీక మాసం నెల రోజులు పెట్టుకోవచ్చు, మన పేరుతో పెడతారు అక్కడ పెద్ద స్తంభాలు పాతి ఆకాశ దీపాలు పెడతారు. వాళ్ళు ఏదో 700, 800, 1000 రూపాయలు తీసుకుంటుంటారు. బిందుమాధవుడి గుళ్ళోనండి ఆ స్వామి కూడా బాగుంటాడు. మధ్యలో వక్షస్థలం మీద లక్ష్మీదేవి ఉంటుంది, ముందు ఇంత శాలిగ్రామం ఉంటుంది చక్కగా అన్నమాట ఆ స్వామి. కార్తీక మాసం నెల రోజులు తెల్లవారుజామునే వెన్నతో అలంకరిస్తారు, మంచి వెన్న తీసుకొని వచ్చి ఆవు మామూలు దేశవాళీ ఆవు యొక్క వెన్న తీసుకొని వచ్చి వెన్నతో స్వామిని, దానికి కూడా ఒక ధర ఉన్నదనమాట. తెల్లవారుజామున సూర్యోదయానికి ముందు వెళ్తే ఆ వెన్నతో అలంకరించినటువంటి స్వామిని మనం దర్శించవచ్చు. ఆ తర్వాత వెళ్ళిన వాళ్ళకు ఆ వెన్న మనకు ప్రసాదంగా ఇస్తూ ఉంటారు, స్వామినికి వెన్నతో చేస్తారు. అంతే అసలు కార్తీక మాసంలోనండి. అంతే కదా ఇక్కడైతే వేరు కానీ దీపోత్సవం చేయాలి. ఎప్పుడు అసలు మనకే జాలాతోరణం అని చెప్పి ఉన్నది, ఎప్పుడు కార్తీక పూర్ణిమ నాడు మనకు ఉన్నది. కాశీలో చెప్పాను కదా, యా మొత్తం వర్ణాసంగమం దగ్గర నుంచి ఆ శ్రీఘాటు దాకా అంత దీపాలతో మయమైపోయి ఉంటుంది అనమాట. అక్కడ దాన్ని దేవ దీపావళి అంటారు. మామూలు అమావాస్య నాడు దీపావళి ఇది మనది, అది దేవ దీపావళి అనమాట. ఆ రోజు ఇంకెక్కడా కూడా ఆ రకమైనటువంటి ఆ దీపోత్సవం ఉండదు. అందువల్ల దీపోత్సవాలు చేస్తూ ఉండాలి. దీప కౌముది ఆ కార్తీక మాసంలో రాత్రిపూట మనం చేయాలి. ఇంకా మనకు అంధతామిశ్రంలో ఎప్పుడూ పడవన్నమాట. దీపదానంలో ఎవడైతే చేస్తాడో క్రోధాంధకారితముఖం భాస్కర్యం నవి వాడే యమధర్మరాజుని చూడడనమాట. ఉద్యోతమయం పశ్చే త్రైలోక్యం సదాచరాజరం ప్రబోధయేత్ మమాగ్రేయో దీపం. ఆయన బిందుమాధవుడి సమక్షంలో లేకపోతే ఇక్కడ విష్ణువాలయాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే అందరూ కూడా సంతోషిస్తారు అక్కడ కనుక పెట్టినట్లయితే. పంచామృత కలశములతో ఆ బిందుమాధవుణ్ణి స్నానం చేయిస్తే క్షీరాబ్ధి తటంలో అతడు ఉంటూ ఉంటాడు. ప్రతిరోజు కూడా రాత్రిపూటనే ఆ సమీపంలో దీపములు కనుక పెట్టినట్లయితే వాడికి గర్భంలో ప్రవేశించడు, నా దగ్గర నా ఎందు నా దగ్గరే ఉంటూ ఉంటాడు అంటున్నాడు. నేతి వత్తితో కార్తీక మాసంలో కనుక అంటే బిందుమాధవుడి దగ్గర దీపాలు పెట్టాలన్నమాట. అందుకే అక్కడ ఆకాశ దీపాలు, వాళ్ళకి ఇంకా బుద్ధిభ్రంశం కాదు, మృత్యుభయం ఉండదన్నాడు. కాశీ కార్తీక మాసంలో భక్తితో యాత్ర చేయాలి ఈ పంచనద తీర్థానికి. వెళుతూ స్నానం చేస్తూ ఉండాలి, కనీసం 3 రోజులైనా చేస్తేట సత్యలోకానికి వెళతారని ఒక చోట చెప్పబడింది. ఆ కారణంగా మన వాళ్ళు కనీసం 3 రోజులైనా తెల్లవారుజామున 4 గంటలకి పడవలో వెళ్ళి అక్కడ స్నానం చేసి ఆ చుట్టుపక్కలవన్నీ చూచూస్తూ ఉంటారు. స్నానం చేసిన తర్వాతనే అర్ఘ్యం ఇవ్వాలి. దామోదర గృహాణార్ఘ్యం ధనుజేంద్ర నిషూదన స్నానే నైమిత్తికే కృష్ణ కార్తీకే పాపశోషణే. ఓ దామోదర రాక్షస సంహారి, ఈ కార్తీక మాస ఈ నైమిత్తిక ఈ స్నానంలో, కార్తీక మాస సందర్భంగా చేసే ఈ స్నానంలో పాపములన్నీ నశించడం కొరకు నేను ఇచ్చే అర్ఘ్యాన్ని తీసుకోబోయా అని అర్ఘ్యం ఇవ్వాలి. సంస్కృతంలో ఇస్తేనేమో వాళ్ళ భాష కాబట్టి, దేవ భాష కాబట్టి వాళ్ళు బాగా ఇష్టం అనుకోండి, బాగా అనుగ్రహిస్తారు. రానప్పుడు తెలుగులో అయినా చెప్పుకోవచ్చు, ఏ మంత్రాలు వాళ్ళకి అన్ని భాషలు వచ్చుగా. గృహాణ అర్ఘ్యం మయా దత్తం రాధయా సహితో భగవాన్, రాధాసహితుడవైన నీవు మా మేమిచ్చే అర్ఘ్యాన్ని తీసుకో అని చెప్పి ఇవ్వాలన్నమాట. ఈ రకంగా ఈ మంత్రం చదువుతూ నా ముందు ఎవరైతే అర్ఘ్యం ఇస్తారో వాడు చాలా గొప్పవాళ్ళు అని చెప్పి చెబుతున్నాడండి. ఏకాదశి కనుక వస్తే ఉత్థాన ఏకాదశి అంటాం కదా, కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాతుర్మాసం అంతటితో పూర్తి అవుతుంది కదా. ఆ రోజు బిందు తీర్థంలో స్నానం చేసి రాత్రిపూట జాగరణ చేసి దీపములు వెలిగిస్తే, నన్ను చక్కగా శక్తి కొలది అలంకరిస్తే, రాత్రిపూట చక్కగా రకరకాల వాద్యాలతో వినోదాలు చేసి పురాణ శ్రవణాలు చేసి మహామహోత్సవం చేసినట్లయితే ఇంకా ఏమని చెప్పాలి. ఆ రోజు గొప్పతనం చెప్పడానికే వీళ్ళ ఆ పుణ్యం. అలాగే అన్నదానం చేయాలి ఆ రోజు నా ప్రీతి కొరకు. ఎంతటి పాపాలు చేసినా సరే విషేత్ ప్రమదోదరం బిందుమాధవ నామానం యో యామత్ర సమర్చయేత్తు బిందుతీర్థ కృతస్నానో నిర్వాణం సహివిందతి. ఈ తీర్థంలో స్నానం చేస్తే మోక్షానికి వెళ్తాడు. అసలు నా పేరు మొట్టమొదట సత్యయుగంలో కృతయుగంలో ఆదిమాధవుడు, ఆ తర్వాత త్రేతాయుగంలో అనంతమాధవుడు, ద్వాపరయుగంలో శ్రీధమాధవుడు, తర్వాత కలియుగంలో కలికల్మషధ్వంసి బిందుమాధవుణ్ణి అని చెప్పి నేను పిలువబడుతున్నానయ్యా. మానవులు పాపాభూయిష్ఠులైనటువంటి ఈ మానవులు కలియుగంలో నా ప్రభావాన్ని తెలుసుకోలేరు. అందుకే చాలామంది కాశీ వచ్చి బిందుమాధవుణ్ణి దర్శించకుండా వెళ్తూ ఉంటారు. ఒక్క మణికర్ణికనే స్నానం చేసి ఇద్దరినీ దర్శించాలి. మమైవ మాయయా మూఢ భేదవాద పరాయణ. ఏం మరి ఏం చేస్తాయి, ఎందువల్ల వాళ్ళు నన్ను చూడకుండా వెళ్తున్నారంటే ఇది నా మాయ, విష్ణుమాయ. అందువల్లనే ఈ భేదభావం, విశ్వేశ్వరుని చూస్తారు పోతూ ఉంటారు. మోభక్తిం ప్రకుర్వాణ ఏ విశ్వేశం దృష్ట నాయందు భక్తి ఉంచి పోని విశ్వేశ్వరుని ద్వేషిస్తారనుకోండి, వాళ్ళంతా నాకు కూడా శత్రువులే. వాళ్ళంతా రుద్రపిశాచాలు అవుతారు కాలభైరవుడి మూలకంగా 30,000 సంవత్సరాలు. కాలభైరవుడి యొక్క శాసనం వల్ల 30,000 వర్ష సహస్రాన్ని ఉషిత్వ 30,000 సంవత్సరాలు రుద్రపిశాచములై బాధలన్నీ అనుభవించి ఆ తర్వాత విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం వల్ల మోక్షాన్ని పొందుతారు. ఎవరు విష్ణువుని అక్కడ పూజించి విశ్వేశ్వరుని విరోధించినటువంటి వాడు. కాబట్టి ఉన్నదే విశ్వేశ్వరుడు పరమాత్మ అయిన ఎందు ద్వేషం ఎట్టి పరిస్థితుల్లోనూ పరికిరాదు. విశ్వేశ్వరుని ఎవరైతే ద్వేషిస్తారో ఇంకా వాళ్ళకి ప్రాయశ్చిత్తం కూడా లేదు. మనస్సుతో సహా మనస్సులో కూడా విశ్వేశ్వరుని నిందించకూడదు. కొంతమంది మరి చూడండి ఎలా చెబుతున్నారు, విష్ణువుని నిందించకూడదు, శివుని నిందించకూడదు, ఇద్దరు ఒకటంటే నామమే ఉచ్చరించకూడదు అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ భారత భూమిలో. వాళ్ళ కథలు వినకూడదు, వాళ్ళ నామాలు వినకూడదు, వాళ్ళకు సంబంధించిన విషయాలు పురాణాలు చెబుతూ కూడా తప్పించి చెబుతూ ఉంటారు కొంతమంది శైవులు. కొంతమంది విష్ణువులు లేమో శైవులవి, శైవులేమో విష్ణువులవి. మరి ఎంత ఘోరమైన విషయం, ఎక్కడా కూడా ఈ భిన్నత్వం అనేది మనకు కనిపించదు పురాణాలలో ఉపనిషత్తులో. తస్మాత్ ద్వేషో న కర్తవ్యో విశ్వేశే. మనస్సులో కూడా విశ్వేశ్వరుని ద్వేషించకూడదు, అప్పుడు అంధతామిశ్రమనే నరకానికి పోతారు. శివనిందాపరులు పశుపతి భక్తులను, పశుపతి నిందకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నాకు కూడా శత్రువులే, వాళ్ళంతా నరకంలో పడుతూ ఉంటారు. ఒక్క 28 కోట్ల నరకాలు ఉన్నాయండి, క్రమంగా ఒక్కొక్క నరకంలో కల్పకల్పం అలా ఉంటూ ఉంటారు. అట్లా ఈ భేదభావంతో ఉన్నటువంటి వాళ్ళు. నేను కూడా ఇంత శక్తి నాకు ఎందుకు వచ్చింది? విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం వల్లనే వచ్చింది. ఆ అనుగ్రహం వల్లనే నేను కూడా, నేను ఆ భక్తులందరికీ కూడా నేను సేవింపదగిన వాడిని అవుతున్నా. ఇదంతా కూడా విశ్వేశ్వరుడు యొక్క అనుగ్రహం. ఇది విష్ణుమూర్తి యొక్క పట్టాభిషేక సందర్భంలో మనం చెప్పుకున్నాం ఈ విషయం. ఏం వారాణసి జ్ఞేయ మునే పాశుపతస్థలే. ఇక్కడ శివుణ్ణి ఎందుకు ద్వేషించకూడదంటే ఈ స్థలమే పాశుపతస్థలి. ఆ పశుపతి అయినటువంటి విశ్వనాథుడు అక్కడ ఉన్నాడు. ఆయన యొక్క ద్రవరూపం అయినటువంటి గంగానది ఉన్నది. ఆయన యొక్క క్షేత్రరూ తీర్థరూపమైనటువంటి కాశీ ఉన్నది అక్కడ. అన్నీ ఆయన మయమే. అక్కడ ఆయన మయమే ఆ లింగములన్నీ కూడా. అందువల్ల ఇది ఆయన యొక్క రాజధాని. కాబట్టి ఇక్కడ ఉన్నదే తస్మాత్ పశుపతి సేవ్య కాశ్యాం నిశ్రేయసార్థి. కాశీలో మోక్షం కావాలనుకున్న వాళ్ళు పశుపతినే పూజించాలి. కాశీలో ఈ పంచనదంలో విశ్వేశ్వరుడు కార్తీక మాసంలో తన గణములతో కుమారుడితో అందరితో వచ్చి తెల్లవారుజామును స్నానం చేస్తాడు. బ్రహ్మ వేదములతో వచ్చి స్నానం చేస్తాడు. యజ్ఞములతో అన్నీ వస్తూ ఉంటారు. బ్రహ్మాణి మొదలైన మాతృమూర్తులన్నీ వస్తూ ఉంటారు. సప్త సముద్రాలు వస్తూ ఉంటాయి. అన్ని నదులతో కూడి కార్తీక మాసంలో ఇక్కడ స్నానం చేస్తూ ఉంటాయండి పంచనద తీర్థంలో ఈ ధూతపాపా నదిలో. చేతనం కలిగిన వాళ్ళందరూ ఈ ముల్లోకాలలో ఉన్నవాళ్ళు వస్తూ ఉంటారటండి కార్తీక మాసంలో ఇక్కడ స్నానం చేయటానికి. ఏ పంచనదే స్నాతం ప్రాప్త కార్తీక కంసం జలబుద్భుతవత్తేషాం. ఎవరు పంచనదంలో కార్తీక మాసంలో స్నానం చేయరో ఇవాళ ఎప్పుడు పోతుందో తెలియని క్షణికమైనటువంటి ఈ నశ్వరమైన ఈ శరీరం మనం ధరించి కూడా వ్యర్థం అవుతుంది. ఆనంద కారణం పుణ్యమైంది. పంచనదం అంతకంటే పుణ్యమైనది. అంతకంటే పుణ్యమైనది ఏమిటంటే నేనున్నాను అక్కడ, బిందుమాధవుడు విష్ణువు ఉన్నాడు. అందువల్ల ఈ పంచనదానికి అంత ప్రాముఖ్యం వచ్చింది అని. అనేన ఇవ అనుమానేన విద్ధి పంచనదస్యవై. దీన్ని ఈ అనుమానంతో పంచనదం యొక్క మహిమ తెలుసుకోండి. ఆనంద కాలంలో ఉంది. నేను లేకపోతే కాశీలో ఎన్ని ప్రదేశాలు లేవు, ఎన్ని తీర్థాలు లేవు, నేను ఎంచుకుంటున్నా ఇక్కడ. అందువల్ల దాన్ని బట్టి మీరు ఇది గొప్పది అని గ్రహించండి. మహిమానం మహాప్రాజ్ఞ సర్వతీర్థోత్తమోత్తం. తీర్థములలో ఉత్తమమైనవి ఉంటే ఆ ఉత్తమ తీర్థముల కంటే ఉత్తమమైనవి. ఈ కథ వింటేనే ప్రాజ్ఞులైన వాళ్ళు పాపముల నుండి విముక్తులు ఉంటారు అని ఈ రకంగా చెప్పేటప్పటికి అగ్ని బిందు విష్ణుముఖం ద్వారా ఇవన్నీ విని నమస్కారం చేసి బిందుమాధవుణ్ణి భగవన్ శ్రోతుమిచ్చామి బిందుమాధవ తద్వద కథితా తవ రూపాణి కాశ్యాంసంతి. మీ రూపాలు ఏ ఉన్నాయో కాశీలో ఇప్పుడు కానీ రాబోయేవి కానీ అన్నీ మాకు చెప్పండి వివరంగా అన్నాడు. కాశీలో విష్ణువు యొక్క రూపాలు ఇప్పుడు ఈ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నారండి. అధ ఏకషష్టితమోఛాయ. వీటన్నిటిని గురించి ఒక్కొక్క రూపం వల్ల సేవిస్తే ఏ ఫలం వస్తుందో చెప్పను కానివ్వండి. వింటే ఆ తీర్థము, ఏ తీర్థం దగ్గర ఏ దేవుడు విష్ణువు ఏ రూపంలో ఉన్నాడో పేరు మాత్రం చెప్పుకుంటూ వెళ్తాం. ఇది చాలా విస్తారమైనటువంటి అధ్యాయం ఇది కూడా. చెబుతున్నాడనమాట బిందుమాధవుడు చెబుతున్నాడు. ఈ విషయాలన్నీ కూడా పార్వతికి శివుడు చెప్పాడు. కుమారస్వామి ఇప్పుడు అగస్త్యుడికి చెబుతున్నాడు. ఇక అక్కడేమో బిందుమాధవుడు ఆయనకు చెబుతున్నాడు, అగ్ని బిందు మహర్షికి చెబుతున్నాడండి. మొట్టమొదట నేను వచ్చి ఇక్కడ ఉన్నటువంటి రూపం ఆదికేశవుడు. నిన్న చెప్పుకున్నాక ఆయనే తయారు చేశాడని చెప్పి వరుణా సంగమం దగ్గర అక్కడ ఉన్నా. అక్కడ నేను ఒక విష్ణుమూర్తి స్థాపించిన లింగములు రెండు ఉన్నాయి కాశీలో, గుర్తుంచుకోండి. అవైనా కాశీ వెళ్ళిన వాళ్ళు సేవించరండి. వరుణా సంగమంలో సంగమేశ్వరుడు ఉంది, పైనేమో ఆదికేశ్వరుడు ఉంది, కొద్ది కిందకు దిగితే సంగమేశ్వర లింగం ఉంటుంది. అది విష్ణువు స్థాపించిన లింగం. ఇంకెక్కడుంది మీరు గతంలో విన్నారు కాబట్టి గుర్తుకొచ్చి ఉండాలి. మొట్టమొదటి ఆయన తపస్సు చేసినప్పుడు పరార్థకాలం తపస్సు చేశాడు కదా మణికర్ణికేశ్వరుడు. మణికర్ణిక ఘాటు పైన ఉంది, క్రిందకి ఎక్కడో లోపల ఉంటుంది. ఈ రెండు విష్ణుమూర్తి స్థాపించిన లింగాలు కాశీలో. అవిముక్తే మహామృతే క్షేత్రే. అక్కడేనండి సంగమేశ్వరుడు, వాళ్ళని పూజించాలి. తర్వాత అక్కడ దగ్గరనే పాదోదక తీర్థం ఉంటాం కదా, జ్ఞానకేశవుడు అనే పేరుతో ఉన్నాను. అదే అక్కడే శ్వేతద్వీపం అని కూడా దాన్ని అంటూ ఉంటారు. ఇవన్నీ దగ్గర దగ్గర ఉన్నాయండి. గరుడ తీర్థం ఉంది అక్కడ, తార్క్షకేశవుడు. తార్చుడు అంటే గరుత్మంతుడు. ఆయన ప్రతిష్ఠ ఆయన పూజించాడనమాట, తార్క్షకేశవుడు అనే పేరు. అక్కడనే నారద తీర్థం ఉంది, నారదకేశవుడు అనే పేరుతో ఉన్నా. ఒక్కొక్క దాని ఫలితం చెప్పారు చూస్తే ఏమిటో. ప్రహ్లాద తీర్థం ఉంది, ప్రహ్లాద కేశవు అనే పేరుతో నేను అక్కడ ఉన్నా. అలాగే అంబరీష తీర్థం ఉన్నది, అక్కడ ఆదిత్యకేశవుడు అనే పేరుతో ఉన్నా. దత్తాత్రేయేశ్వరుకి దగ్గర ఆది గదాధర్ అనే పేరుతో నేను అక్కడ ఉన్నాను. సంసార రోగము నుండి దూరం చేస్తూ ఉంటా. భార్గవ తీర్థం దగ్గరలోనండి భృగుకేశవు అనే పేరుతో నేను ఉన్నాను. ఈ భృగుకేశవుడు మంగళాగౌరీ మందిరంలో ఉంది. కొన్ని తెలుసు, కొన్ని మనకు తెలియవండి. అవి మనకు చాలామందికి తెలియవు ఇన్ని కూడా. వామన అనే తీర్థంలో వామనకేశవుడు అనే పేరుతో ఉన్నా. నరనారాయణ తీర్థంలో యజ్ఞవరాహక పేరుతో ఉన్నా. విదార నరసింహ తీర్థంలో విదార నరసింహ అనే పేరుతో ఉన్నా, గోపీ గోవింద తీర్థం దగ్గర గోపీ గోవింద పేరుతో ఉన్నా, లక్ష్మీ నృసింహ తీర్థం దగ్గర లక్ష్మీ నృసింహ పనే పేరుతో ఉన్నా, శేషతీర్థంలో శేషమాధవ పేరుతో ఉన్నాం, ఈ నామశ్రవణమే పుణ్యం. శంఖమాధవ తీర్థంలో శంఖమాధవ పేరుతో ఉన్నాను, హయగ్రీవ తీర్థంలో హయగ్రీవ కేశవ పేరుతో ఉన్నా. వృద్ధకాళేశ్వరు మహామృత్యుంజయ మందిర్ కాశీ వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా చూడవలసింది. అక్కడ 35 లింగాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప లింగాలు, జ్యోతిర్లింగాలు కూడా రెండు ఉన్నాయి, నాగేశ్వర మహాకాళేశ్వర. మృత్యుంజయ కూడా అది కూడా గొప్ప లింగం, దక్షుడు స్థాపించిన లింగం దక్షేశ్వర. ఒక భైరవుడు ఉన్నాడు, కూపం ఉన్నది అక్కడ, శివశర్మ ఆయన స్థాపించిన లింగం, మహాకాళేశ్వరుడు ఉన్నది. ఓ చాలా ఉన్నాయి అక్కడ. తర్వాత వృద్ధకాళేశ్వరు దగ్గర గోడకు ఉంటాడు భీష్మకేశవుడు అని ఉన్నాడు, అక్కడ నేనున్నాను. లోలార్కకుండం దగ్గర నిర్వాణకేశవుడు, ఇది నాకు కనిపించలేదండి ఎంత వెతికినప్పటికీ. అలాగేనే భువనకేశవుడు అనే పేరుతో వందీదేవి ఉన్నది దశాశ్వమేధ ఘాట్ పక్కన, అక్కడ భువనకేశవుడు అనే పేరుతో ఉన్నాను. జ్ఞానవాపి దగ్గర యువతలుగా ఉంటూ ఉంటుంది జ్ఞానకేశవుడు అనే పేరుతో ఉన్నాను. విశాలాక్షి దగ్గరంటే వెనక వైపు హనుమాన్ మందిరం ఉంది, అక్కడే ఆశా వినాయకుడు ఉన్నాడు, అక్కడ శ్వేతమాధవుడు అనే పేరుతో ఉన్న తెల్లగా ఉంటుంది విగ్రహం. ప్రయాగ తీర్థంలో ప్రయాగమాధవుడు, కాశీలో ప్రయాగ ఉంది, అది దశాశ్వమేధ ఘాట్ పక్కదే, దశాశ్వమేధ ఘాట్లో చేసినా ప్రయాగ ఘాట్లో స్నానం చేసినట్లే. మాఘమాసంలో అండి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ప్రయాగలో ఏ స్నానం చేస్తే ఏ ఫలితం వస్తుందో కాశీలో ప్రయాగ ఘాట్లో స్నానం చేసినా అంతకంటే 10 రెట్లు ఫలితం వస్తుంది. ఇక్కడంతా అధిక ఫలం అక్కడికంటే, గంగా యమున సంగమం అన్నమాట, అక్కడ స్నానం చేస్తే అందులో నా సమీపంలో అంటున్నాడంటే ప్రయాగమాధవుడు సమీపంలో 10 రెట్లు ఫలితం వస్తూ ఉంటుంది అన్నాడు. సూర్యగ్రహణం అన్నాడు కురుక్షేత్రంలో చేస్తే ఫలం అంతకంటే ఎక్కువ ఫలితం వస్తుంది కాశీలో ఈ ప్రయాగక్షేత్రంలో చేస్తే, ఇప్పుడు మాఘమాసంలో అన్నమాట. ఇక్కడ బ్రహ్మహత్యా పాపాలు కూడా పోతూ ఉంటాయిట ఈ గంగా సంగమంలో, ఇక్కడ యమునా సంగమంలో. సముద్ర పత్నియోర్జల సన్నిపాతే పూతాత్మనాం యత్ర కిలాభిషేకాత్ తత్వావబోధేన వినాపి భూయ తనుత్యజం నాస్తి శరీరబంధ అని చెప్పి రఘువంశమ కావ్యంలో కాళిదాసు సీతాదేవితో శ్రీరామచంద్రుడు చెబుతాడు. ఈ ఆ నదుల సంగమంలో స్నానం చేస్తే తత్వజ్ఞాన బోధ లేకుండానే వాళ్ళకు శరీర బంధం లేకుండా పోతుంది అని. అందువల్ల యమునా గంగా సంగమంలో స్నానం చేస్తే అంత గొప్ప మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుంది. అందులో గంగా అక్కడ ఉత్తరవాహినిగా ఉంది, అక్కడ యమునా నది ఏమో తూర్పు వాహినిగా ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ ఇక్కడ మరి కాశీ ప్రయాగలో ముండనం చేసుకుంటాం కదా, ఇక్కడ కూడా కేశముండనం పిండదానం ఇవన్నీ చేస్తే అక్కడంత ఫలితం, ఇక్కడ కూడా అట్టగే ఫలితం వస్తుంది, చాలా అక్కడికంటే ఎక్కువ వస్తుంది. ప్రజాపతి క్షేత్రం ఉంటాం ప్రయాగని, ఆయన్నేమో ఆ ప్రయాగ రాజు అసలు తీర్థరాట్ అనమాట. అక్కడ ఎంత ఎన్ని గుణాలు ఉన్నాయో అన్ని గుణాలు అంతకంటే ఎక్కువ కాశీలో ఉన్నాయి ఈ మహాక్షేత్రానికి ఉన్నాయి. ప్రయాగలో కోరికలన్నీ మనకిచ్చే ప్రయాగేశ్వరుడు ఉన్నాడు, అది కూడా ఇక్కడ కాశీలో ఈ వందీశ్వరుడు పక్కన ఆలింగం కూడా ఇక్కడ ఉన్నది. అక్కడ ఉన్న అక్షయవటం కూడా ఇక్కడే ఉన్నదండి, చిన్నదిగా ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది మనకు. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసంలో సూర్యోదయ సమయంలో కాశీలో ప్రయాగ స్నానం చెయ్యకపోతే వాడికి ఎలా మోక్షం వస్తుంది అంటాడు. కాశీలో ఉంటూ కూడా అక్కడ స్నానం చేయకపోతే కాశ్యుద్భవే ప్రయాగే ఏ తపసి స్నాంతి సంయతా దశాశ్వమేధ జనితం ఫలం తేషాం, అక్కడ స్నానం చేస్తే దశాశ్వమేధ ఫలితం వస్తుంది అన్నాడు. దశాశ్వమేధ ఘాట్ ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి, ప్రయాగమాధవుని ప్రయాగేశ్వరుని చూడాలన్నమాట, వాడే ధన్యుడు అంటుంటాడు. వాడికే సర్వ సంపదలు వస్తూ ఉంటాయన్నాడు, సర్వభోగములు వస్తూ ఉంటాయన్నాడు, చివరిలో మోక్షం వస్తుంది. మాఘమాసంలో తూర్పున ఉన్నవి దక్షిణాన ఉన్నవి ఉత్తరాన ఉన్నవి పడమర ఉన్నవి అన్ని పైన ఉన్నవి క్రింద ఉన్నవి అన్నీ ప్రయాగకెళ్తాయి కదండి, అన్ని నదులు ప్రయాగకెళ్తాయి చెప్పుకున్నావు నిన్న. ఇందువల్ల మనమందరం స్నానం చేయటం వల్ల మన పాపాలన్నీ దానికి అంటుతున్నాయి, అక్కడికి వెళ్ళి శుద్ధమై మళ్ళీ వారి స్థానాలకు వెళ్ళి మళ్ళీ మనందరినీ తరింపజేస్తూ ఉంటాయి. కానీ వారాణసిలో ఉన్న తీర్థములు మాత్రం ఎక్కడికి వెళ్ళవటండి, ప్రయాగ వెళ్ళవు. వారాణసి గొప్పతనం అది, దాన్ని బట్టి ఆలోచించుకోండి. ఒకవేళ వారాణసిలో ఉన్న తీర్థములు వెళ్ళవలసి వస్తే తమల్ని ఇంకా పవిత్రం చేసుకోవాలి శక్తివంతం చేసుకోవాలంటే కార్తీక మాసంలో వెళ్ళి పంచనదంలో స్నానం చేస్తాయి, మాఘమాసంలో ప్రయాగఘాట్లో స్నానం చేస్తాయి, లేదంటే మణికర్ణికలో స్నానం చేస్తాయి. కాశీలో తీర్థములు మాత్రం కాశీ విడిచి ప్రయాగకెళ్ళి మాఘమాసంలో మాత్రం స్నానం చేయవు, అది కాశీ యొక్క విశేషం. ఇంకా అంతేకాదు, ప్రయాగ కూడా తనకంటిన పాపాన్ని ప్రయా కాశీ వచ్చి పంచనద ఘాట్లో కార్తీక స్నానం చేసి పోగొట్టుకుంటూ ఉంటుంది. అది కాశీ యొక్క గొప్పతనం, పంచనదమ యొక్క గొప్పతనం అన్నమాట. కాశీ స్థితాని తీర్థాన్ని మునే యాంతి నకుత్రచితు. ఇందులో ఉన్న విషయమేనండి, కాశీలో ఉన్న తీర్థములు ఎక్కడికి వెళ్ళవు. ఆయాతు ఊర్జే పంచనదే ప్రాతః ప్రాతర్మమాంతికం. నా దగ్గర ఉన్నటువంటి, నేను అధిష్ఠించిన ఆ బిందు మాధవ దగ్గర ఉన్న ఈ పంచనద తీర్థంలో పొద్దున్నే వచ్చి స్నానం చేస్తూ ఉంటాయి కాశీలో ఉన్న తీర్థాలు. మహా అసలు మాఘము అంటే అఘం అంటే పుణ్యం, మా అంటే లేకుండా ఉండటం, పుణ్యములు లేకుండా చేస్తుంది ఆ మాఘమాసం అంత గొప్పది. మా అఘము కలిపి మాఘము అయింది. ఆ మాఘమాసంలో మహా అఘౌఘములన్నిటినీ శమింపజేసే మాఘంలో మహాశ్రేయస్సు కావాలనుకున్నటువంటి వారు ఈ ప్రయాగ దగ్గర స్నానం చేయాలి కాశీలో వచ్చి అనమాట. అక్కడ సర్వతీర్థముల యందు కూడా ప్రాత ప్రయాగం సంస్నాది ప్రయాగలో అక్కడికి వచ్చి స్నానం చేస్తాయి. ఇటువంటి అన్ని తీర్థాలు కాశీకి వచ్చి ప్రయాగలో స్నానం చేస్తాయి. ఎప్పుడు? మాఘమాసంలో. కార్తీక మాసంలో పంచనదల్లో స్నానం చేస్తాయి బ్రహ్మాండంలో ఉన్న అన్ని తీర్థాలు. మధ్యాహ్నంలో సర్వతీర్థాని ముక్తిదా మణికర్ణిక, మణికర్ణికను సేవిస్తూ ఉంటాయి. యథా తీర్థత్రయీ శ్రేష్ట స్వస్వకాలే విశేషత. కార్తీకంలో పంచనదం, మాఘంలో ప్రయాగ, మధ్యాహ్నం సమయంలో మణికర్ణిక. వాటికి ఆ సమయంలో వాటికి ప్రాముఖ్యం ఉంది ఈ మూడు తీర్థాలు. ఇంకొక రహస్యం చెబుతాను, మీరు చాలా గోప్యంగా ఉంచండి, భక్తులైనటువంటి వాళ్ళకే చెప్పండి అని చెప్పి చెప్పబోతున్నారు. అభక్తేషు సదా గోప్యం. కాశీయా ఏం కాశీ అండి, అన్ని మూడు సందులు గొందులు అంటారే, అలాంటి వాళ్ళకి చెప్పద్దు. గంగ అంతా కలుషితమైంది అనేవాళ్ళు ఉన్నారు, అటువంటి వాళ్ళకు మాత్రం చెప్పద్దు. నా గోప్యం భక్తి మధ్యనే, ఇది ఎవరికి చెప్పవద్దు, చాలా గోప్యంగా ఉంచండి, భక్తులకు మాత్రమే మాత్రం నా గోప్యం, వాళ్ళకు మాత్రం చెప్పవచ్చు భక్తులకి. కాశ్యాం సర్వాణి తీర్థాన్ని ఏకైకాదు. కాశీలో ఉన్న తీర్థములన్నీ ఒకదానికంటే ఒకటి గొప్పదండి, ఉత్తరోత్తరం గొప్పవి. అన్నీ మహాపాపములన్నీ తమ శక్తితో పోగొట్టేవే. అసలు రహస్యం ఏంటో చెప్పుకుంటారా? కాశీలో ఏతదేవ రహస్యం దే వారాణస్యా ఉదీర్యతే ఉక్షిప్య ఏకాంగుళిం తథ్యం. ఈ వ్రేలు చూపించి చెబుతున్నానండి. కవులందరినీ లెక్కిస్తున్నారట, ప్రారంభించారట. ఒక్క ఆయన వచ్చాట మొట్టమొదటి కాళిదాసు, మళ్ళీ రెండవ ఆయన గురించి వెతుక్కుంటే ఇంకెవడు రాలేదు అంతటితో. అందుకే ఈ వీరేలు గుట అనామిక సార్థవతి బభువ అన్నారు. అనామిక నామం రాలా ఇంకోటి, కాళిదాసుతో సమానమైన కవి లేడు. అట్లాగేనండి, ఇక్కడ వేలు ఎత్తి చెబుతున్నానంటున్నాడు అంగుష్టం. ఏదే ఏతదైవ ఉక్షిప్య ఏకాంగుళిం, ఒక ఈ అంగుళిని ఒకే వీరేలుని ఎత్తి చెబుతున్నా. శ్రేష్టైకా మణికర్ణికా, అన్నిటికంటే మణికర్ణిక గొప్పది, నేను వేలు ఎత్తి చెబుతున్నాను అంటున్నాడు. గర్జంతి సర్వతీర్థాన్ని స్వస్వధిష్ట స్వస్వ అధిష్ఠ్యగతాన్యహో. ఎక్కడ ఉన్నాయో అక్కడ అవన్నీ కూడానే గర్జిస్తున్నాయంటే, పాపములన్నీ పోగొడుతున్నాయంటే మణికర్ణికలో స్నానం చేసి దీని బలంతో పాపాలు పోగొడుతున్నాయి అవన్నీ అన్నాడు. పాపాని పాపినాం వత్వ మహాంచ బహున్యపి కాశీ తీర్థాన్ని మధ్యాహ్నే ప్రాయశ్చ. పాపాలు పోగొడతాయి కాశీలో అన్ని తీర్థాలు. ప్రతిరోజు వచ్చి మధ్యాహ్నం ఇక్కడ స్నానం చేసి పాపాలు పోగొట్టుకొని మళ్ళీ శక్తిని పొందుకొని మళ్ళీ మరునాడు వచ్చి స్నానం చేసేవాళ్ళు పాపాలు పోగొడుతూ ఉంటాయి కాశీలో ఈ మణికర్ణిక బలంతో అన్నమాట. పండగ రోజు కానీ, పండగ అంటే ఏకాదశులు ఇలాంటి పండగలు ఉంటుంటాయి కదా, పండగ రోజులు కానీ పర్వము కానీ అపర్వం కానీ నియమంగా వస్తూ ఉంటాయిటండి ఈ మణికర్ణికలో స్నానం చేసి నిర్మలమవుతూ ఉంటాయి. మధ్యాహ్న సమయంలో విశ్వభుజ అంటే విశ్వతో అంటే పార్వతీదేవితో కూడి అన్నపూర్ణాదేవితో కూడి విశ్వేశ్వరుడు స్నానం చేస్తూ ఉంటాడు మణికర్ణికలో. మధ్యాహ్నం అక్కడ మధ్యాహ్నం సమాసాధ్య సంస్థ ప్రతిరోజు కూడా మధ్యాహ్న సమయంలో విశ్వేశ్వరుడు తన విశాలాక్షితో కూడి స్నానం చేస్తుంది. నేను కూడా విష్ణుమూర్తి చెబుతున్నాడు నా వాళ్ళందరితో వచ్చి మణికర్ణికలో స్నానం చేస్తూ ఉంటాను మధ్యాహ్న సమయంలో అన్నాడు. లక్ష్మీదేవితో పాటు వచ్చి అన్నాడు. అలాగే సకృతు మమాఖ్యాం గుణదాం నేను కూడానే పాపములు ఎందుకు పోగొడుతున్నానంటే నా పేరంటే హరి అంటేనే హరిస్తాయి పాపాలు. ఇదిగో ఈ మణికర్ణిక బలంతో స్నానం చేసి పోగొడుతున్నాను. హరినామ సమాపన్న తద్బలాత్ మణికర్ణిక. సత్యలోకం నుంచి హంసయానం మీద బ్రహ్మగారు వస్తూ ఉంటాడండి ఆయన శక్తితో పాటు మధ్యాహ్న సంధ్యావందనం స్నానం ఇవన్నీ చేసుకోవడానికి. ఇంద్రాది దేవతలు లోకపాలకులు మరీచాది మహర్షులు మాధ్యాన్మిక క్రియలు స్నాన సంధ్యావందనాదులు చేసుకోవడానికి మణికర్ణికకు వస్తూ ఉంటారు. శేష వాసుకి మొదలైనటువంటి నాగములన్నీ నాగలోకం నుండి మధ్యాహ్నం పూట వస్తూ ఉంటాయి స్నానం కొరకు. ఇంకా చరాచరమైనటువంటి సమస్త ప్రపంచంలో చేతనం ఎవరికుందో, చైతన్యం ఎవరికుందో, జీవ ప్రాణం ఎవరికుందో, తావంత శాంతి మధ్యాహ్నే మణికర్ణే జలేమలే మణికర్ణికలో స్నానం చేయడానికి వస్తుంది. కే మణికర్ణికి ఏయానాం గుణానాం సగురీయసాం, మణికర్ణి ఎంత గొప్ప గుణమో ఎవరు చెప్పగలరండి? అవి అసంఖ్యేయమైనటువంటి గుణములు నాలాంటి వాళ్ళు ఏం చెప్పగలం మేము? చిన్నాని ఉగ్రాణి అరణ్యేషు, ఓ గొప్ప గొప్ప భయంకరమైన అరణ్యాలలో గొప్ప తపస్సులు చేసినప్పటికీ వాళ్ళు ఉన్నదే ఈ ముక్తిభీమైన మణికర్ణికకు రావాల్సిందే చివరికి. విశ్రాణిత మహాదానా, బాగా దానములు చేసిన వాళ్ళు చరమే, వాళ్ళు కూడా మోక్షం కావాలంటే చివరికి చరమే వయస్సు, చర్మ వయస్సులో మణికర్ణికని ఆశ్రయించాల్సిందే. అన్ని వ్రతములు ఆచరించిన వాళ్లే యథోక్తంగా స్వతల్పీకృత మణికర్ణికే ఈ స్థలీ మృదు అక్కడికి వచ్చి హాయిగా సేనిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి అదే సుఖాన్ని ఇస్తూ ఉంటుంది, మెత్తగా భావన చేస్తూ ఉంటారు వాళ్ళు. సయేవ ఈ లోకంలో మత్స్యలోకంలో ఎవరయ్యా సర్వ అన్ని యజ్ఞములు చేసిన వాళ్ళు ఎవరయ్యా అంటే మణికర్ణికను ఎవరైతే సేవిస్తారో వాళ్ళే. అనేక ధర్మములు ఉన్నాయి, యజ్ఞాలు, కూప వాపి, కూప తటాగాదుల నిర్మాణాలు ఇవన్నీ కూడా. అయినప్పటికీ మీరందరూ కూడా వార్ధకం సమను ప్రాప్య ప్రాప్య, ఎన్ని చేసినా, ఎన్ని పుణ్యాలు చేసినా, ఎన్ని వ్రతాలు యజ్ఞాలు చేసినా వార్ధకం వచ్చిన తర్వాత మణికర్ణికనికి అందరూ చేరుతూ ఉంటారు. ఇక్కడ ఉన్నదే మణికర్ణిక దగ్గర రత్నాలు, పట్టు వస్త్రాలు, బంగారము, ఏనుగులు, గుర్రాలు ఇవన్నీ చక్కగా ప్రాజ్ఞుడైన వాడు దానం చేసుకోవాలి. పుణ్యంగా న్యాయంగా సంపాదించిన ధనం ఇక్కడ కొద్దిగా అర్పించినా సరే, ఇవన్నీ అందరూ ఇవ్వాలని అనుకోవాలండి, మనకి ఇది సాధ్యం కాదని. ఎంత మన శక్తి కొలది, ఎంత ఇచ్చినా సరే, దత్తం తక్షయం నిత్యం మునే అధిమర్ణిక మణికర్ణికం, మనం ఏదిచ్చినా అది అక్షయ ఫలం ఇస్తుంది. కుర్యాత్ యథోక్తమప్యేకం, ఒక్క ప్రాణాయామం చేస్తే చాలండి షడంగ యోగం అనుభవించినట్లే ఆ మణికర్ణిక దగ్గర. ఒక్క గాయసారి గాయత్రి జప్త్వా ఏకామపి గాయత్రీం లభేతు అయుత గాయత్రి జపనస్య, 10,000 సార్లు జపం చేసిన ఫలితం. ఏకామప్యాహుతిం ప్రాజ్ఞ, ఒక్క ఆహుతి ఇస్తే చాలు హోమం దత్వ మణికర్ణిక దగ్గర. యావజ్జీవం అగ్నిహోత్రం చేసిన ఫలం వస్తుంది. ఇది హరేర్వాక్యం అగ్నిబిందురు మహాతపాహ. అగ్నిబిందు విన్నాడు విష్ణుమూర్తి చెబుతుంటే భక్తి ప్రపత్తులతో, మళ్ళీ అంటున్నాడు, విష్ణో కియంతి కియత్య పరిమాణ పుణ్యైషా మణికర్ణిక బ్రూహిమే పుండరీకాక్ష నతస్తత్వవిత్పర. నీకంటే తత్వం తెలిసిన వాళ్ళు ఇంకెవరూ లేదయ్యా. అసలు ఆ మణికర్ణిక పరిమాణం ఎంత, ఎంత పరిమాణం, ఎంత ఎక్కడి నుంచి ఎంతవరకు మణికర్ణిక. ఆ గంగా కేశవాదాచ హరిశ్చంద్రస్య మండపాత్ ఆ మధ్యాత్ దేవసరిత స్వద్వారాత్ మణికర్ణిక. గంగాకేశవుడని దక్షిణంలో ఉన్నాడండి లలితాఘాట్ దగ్గర. గంగా లలితాఘాట్ తర్వాత మణికర్ణికా ఘాట్ వస్తుంది. అక్కడ గంగాకేశవుడి దగ్గర నుంచి ఆయన గురించి చెప్పుకున్న గంగాకేశవుడు ఉన్నాడు. అక్కడి నుంచండి ఉత్తరాన హరిశ్చంద్ర మండపం ఉంది, అంతవరకు మణికర్ణిక. మళ్ళీ తూర్పున ఆ మధ్యాత్ దేవసరిత గంగానదికి మధ్య భాగం దగ్గర నుంచి స్వద్వారాత్ మణికర్ణిక స్వర్గద్వారం ఉంది పడమర, ఆ పడమర అనమాట అంతవరకు మణికర్ణిక. పడమరేమో స్వర్గద్వారం, తూర్పునేమో గంగా మధ్య భాగం, తర్వాత దక్షిణానేమో ఆదికేశవుడు, ఉత్తరానేమో హరిశ్చంద్ర మండపం. ఈ నాలుగింటి మధ్య ఉన్నదంతా కూడా ఇదేను అని చెప్పి ఆ గంగా స్థూలం, ఇది స్థూలంగా మామూలుగా చెప్పి ఇంకా విషయాలు చెబుతున్నాను విను అని చెప్పి అక్కడ ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు. హరిశ్చంద్రుడి యొక్క మండపం దగ్గరే అక్కడ హరిశ్చంద్ర తీర్థం అని అక్కడ దగ్గరలో ఉందండి. అక్కడ హరిశ్చంద్ర వినాయకుడు ఉన్నాడు. ఆ మణికర్ణికకు దగ్గరలోనే సీమా వినాయకుడు అని ఒక ఆయన ఉన్నాడు. అక్కడే మళ్ళీ హరిశ్చంద్ర తీర్థం ఉన్నది, అక్కడ కూడా చాలా తర్పణాదులు చేస్తే చాలా మంచిది. అక్కడ హరిశ్చంద్రేశ్వరుడు అనేటువంటి లింగం ఉన్నది అక్కడ. ఆ సమీపం ఇవన్నీ మణికర్ణిక దగ్గరే ఉన్నదండి. పర్వత తీర్థం ఉన్నది, పర్వతేశ్వరుడు అని ఉన్నాడు. కంబలాశ్వతర తీర్థం అని ఉన్నది, అంటే మణికర్ణికేశ్వరుడు దగ్గరే మణికర్ణిక ఘాట్ పైన. వాళ్ళనే రాహుగ్రహములు, రాహుకేతువులు స్థాపించిన లింగాలని కూడా అంటూ ఉంటారు, కంబలాశ్వతరలు అంటూ ఉంటారు. ఆ తీర్థాలన్నీ లేవు, కంబలాశ్వతరేశ్వరులు మాత్రం అక్కడ ఉన్నారు. తర్వాత చక్ర పుష్కరిణి, అదే విష్ణుమూర్తిది, అదే తర్వాత మణికర్ణిక అనే పేరు వచ్చిందని దాని గురించి చెప్పారు. ఆ తర్వాతనే మణికర్ణిక దేవి రూపం ఎలా ఉంటుందో మీకు వర్ణిస్తూ ఉన్నారండి. ఆమెను ధ్యానం చేస్తే మంచిదన్నమాట. చతుర్భుజా విశాలాక్షి స్ఫురత్పాల విలోచన పశ్చిమాభిముఖీ నిత్యం ప్రబద్ధ కరసంపుట ఇందీవరవతీ మాలాం దధతీ దక్షిణేకరే వరోజ్యతే కరే సవ్యే మాతులుంగ ఫలం శుభం కుమారీ రూపిణీ నిత్యం నిత్యం ద్వాదశ వార్షికీ శుద్ధ స్ఫటిక కాంతిశ్చ సునీల సునీల స్నిగ్ధమూర్ధజ జిత ప్రవాళ మాణిక్య రమణీయ రథక్షద ప్రత్యగ్ర కేతకీ పుష్ప సదమ్మిళిత సద్ధమ్మిల్లి మిల్ల మస్తక సత్తమ్మిల్ల మిస్తక సర్వాంగముక్తాభరణ చంద్రకాంశ్యాంశుకావ్రత పుండరీకమయీం మాలాం సుశ్రీకాం బిభ్రతి హృది జాతవ్యా తేన రూపేణ ముముక్షుభిరహర్నిశం నిర్మాణలక్ష్మీ భవనం శ్రీమతి మణికర్ణిక. ఈ మణికర్ణికను ఈ రకంగా రోజు ధ్యానం చేయాలటండి, మోక్షం లభిస్తుంది అని చెప్పి చెబుతున్నారు. ఆమె 12 అమ్మాయి లాగా ఉంటుందండి, ద్వాదశ వర్ష ప్రాయం కలిగి ఉంటుంది, 12 అమ్మాయిలాగా ఉంటుంది. పోతే 4 భుజాలు ఉంటాయి, కన్నులు విశాలంగా ఉంటూ ఉంటాయి, నొసట కన్ను ఉంటుంది. ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క రూపమే మణికర్ణిక కూడా. తర్వాతనే కలువల మాల దక్షిణ హస్తంలో ఉంటుంది, సవ్యహస్తంలోనే వరం ఇవ్వడానికని ఎత్తినటువంటి చెయ్యి ఉంటుంది. అలాగేనే ఇదే ఇదే కుడి హస్త కుడివైపే మళ్ళీ ఎడం చేతిలోనే మాతులంగ ఫలం ఉంటుంది. అంటే మాతులంగ ఫలం ఉంటూ ఉంటుంది. తర్వాతనే నిత్యము కూడా ఆమె 12 సంవత్సరాల వయస్సులోనే ఉంటూ ఉంటుంది. చదువు గుర్తుకొస్తుంది. శుద్ధ స్ఫటికంగా తెల్లగా ఉంటూ ఉంటుంది, జుట్టు బాగా నల్లగా ఉంటూ ఉంటుంది. తర్వాతనే ప్రవాళంలాగానే అంటే పగడంలాగా ఎర్రగా పెదవులు ఉంటూ ఉంటాయి. శిరస్సు పైన ఉన్నదే కొప్పు పైన మొగలి పువ్వులు ధరించి ఉంటుంది. మెడలో ముత్యాలహారములు ఉంటూ ఉంటాయి. చంద్రకాంతి వలె బాగా స్వచ్ఛంగా తెల్లటి వస్త్రం ధరించి ఉంటుంది. తర్వాతనే పద్మముల యొక్క మాల కూడా ధరించి ఉంటూ ఉంటుంది, హృదయం పైన వేలాడుతూ ఉంటుంది. ఇది ఆమె యొక్క రూపం అన్నమాట. ధ్యాతవ్య అనేన రూపేణ ముముక్షుభిరహర్నిశం, ఈ రూపంతో మోక్షకాముకులైన వాళ్ళు ఆమెను సేవిస్తూ ధ్యానిస్తూ ఉండాలి అని. తర్వాత ఆమె యొక్క మంత్రం కూడా 2 రకాల మంత్రాలు చెప్పారు. ఆ మంత్రం 3 లక్షలు చేసి హోమము ఇవన్నీ తర్పణాలు ఇవన్నీ చేసి ఎట్లా చేయాలో ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. ఆ మంత్రం ఇప్పుడు సభలో చెప్పడం లేదు, ఇక్కడ మాత్రం బీజాక్షరాలతో చెప్పారు. అసలు ఏది చెప్పాల, చెప్పకూడదనే దృష్టితో పురాణంలో కూడా చెప్పాల. నేను మాత్రం ఆ మంత్రాలు అక్కడ అందించాను కాశీఖండం తెలుగు పుస్తకంలో. ఉపాయ సమనుష్ఠే యోక్షపి దూర నివాసిభి మణికర్ణ్యాం కృతస్నానో మణికర్ణీశ వీక్షణాత్. ఎవరైనా సరే ఎవరై మనము దూరంగా ఉన్నాము, వాళ్ళు ఏం చేయాలి అంటే బంగారంతో ప్రతిమ చేయాలి. బాగా నవరత్నాలు బంగారం కలిపి మణికర్ణిక యొక్క రూపాన్ని చేయించాలి, పూజించాలి, బాగా ప్రయత్నపూర్వకంగా పూజించాలి. ఇంట్లో అయినా ఉంచుకోవచ్చు, గంగలో అయినా పడేసి అక్కడైనా గంగలోనైనా వదిలేసేయచ్చు, ఎట్లయినా చేయొచ్చు ప్రయత్నపూర్వకంగా. ఈ రకంగానే సంసారం అంటే భయపడేవాళ్ళు కనుక చేస్తే ఇది చాలా మంచి ఉపాయం. దూరంగా ఉన్నవాళ్ళు కూడా ఈ మణికర్ణిక యొక్క ఆ దేవి రూపాన్ని దీనిలో ఉన్నట్టుగా మనం తయారు చేయించి బంగారం నవరత్నాలతో దాని ఇంట్లో ఉండి హాయిగా పూజిస్తే దూరంగా ఉన్నవాళ్ళు కూడా మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ఉపాయ సమనుష్ఠేయో చెప్పి దూర నివాసిభి మణికర్ణ్య అని ఉపాయం చెప్పారు. తర్వాత మణికర్ణిలో స్నానం చేయాలి, మణికర్ణీశ్వరుని చూడాలి పైకెళ్ళి, ఇంకా వాడు మళ్ళీ జన్మ ఉండదు. ఇది మణికర్ణీశ్వరలింగం పురా మయా స్థాపితం అంటున్నాడు, నేనే స్థాపించాను అంటున్నాడు. విష్ణుమూర్తి స్థాపించిన లింగం ఇది, సంగమేశ్వరుడు ఆయన. ఇది అంతర్గృహానికి తూర్పు ద్వారం. అంతర్గృహం అంటే విశ్వనాథుడి అంతఃపురం లాంటిది. తూర్పున మణికర్ణికేశ్వరుడు, దక్షిణాన బ్రహ్మేశ్వరుడు, పడమట గోకర్ణేశ్వరుడు, ఉత్తరాన భారభూతేశ్వరుడు. మీరు అందించాలి, నాకు చాలాసార్లు చెప్పాను ఇది. మణికర్ణేశ్వర ఈ రకంగా 4 వైపులా ఉంటాయి. గత పాశుపతం తీర్థం అవాచ్యాం మణికర్ణిత, ఇది పాశుపతమైనటువంటి తీర్థం. అక్కడ మణికర్ణికకు మళ్ళీ అవతల పడమరగా పాశుపతి తీర్థం ఉంది. అక్కడ స్నానం చేసినా కూడా అక్కడ పశుపతీశ్వరుడు ఉంటూ ఉంటాడు. ఇక్కడ భగవానుడు బ్రహ్మాది దేవతలందరికీ పాశుపత యోగాన్ని ఉపదేశిస్తూ ఉంటాడు శివుడు. అక్కడ పశుపతీశ్వరుడు లింగరూపంలో ఉన్నాడు. ఇక్కడ చైత్రమాసంలో శుక్ల చతుర్దశి నాడు ఇక్కడ యాత్ర చేయాలి, జాగరణం చేయాలి. ఆ తర్వాత రుద్రావాస తీర్థం అంటే దశాశ్వమేధ ఘాట్ ఇదివరకు మనకు వచ్చింది. అక్కడ కూడా రుద్రావాసేశ్వరుడు అనే పేరుతో నేను ఉన్నాను. విష్ణుమూర్తి చెబుతున్నాడండి, అక్కడ విశ్వం అనే తీర్థం ఉంది, అక్కడ విశ్వనాథుడు ఉన్నాడు, అక్కడే విశ్వగౌరీ ఉన్నది అన్నపూర్ణ అనుకోండి, అక్కడే ముక్తి తీర్థం ఉన్నది ఆ దగ్గర, అక్కడ మోక్షేశ్వరుడు అనే పేరుతో నేనున్నాను. అవిముక్తేశ్వరుడికి తర్వాత మోక్షేశ్వరుడు అనే పేరుతో నేనున్నాను. ఇప్పుడు ఇది ఉన్నది, ఇది కూడా ఉంది. తర్వాత అవిముక్తేశ్వర తీర్థం అక్కడే ఉంది, అక్కడ అవిముక్తేశ్వరుడు అనే పేరుతో ఉన్నాను. తారక తీర్థం ఉంది నంది, ఇది మణికర్ణికా ఘాట్ పైన ఉన్నది. అక్కడ విశ్వేశ్వరుడు మరణించిన వాళ్ళందరికీ కూడా అనే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడు. అది నందీశ్వరుడి దగ్గర కూడా ఉంది, జ్ఞానవాపి దగ్గర. తారక తీర్థంలో స్నానం చేస్తే చాలా మంచిది, ఆ తారకేశ్వరుని చూస్తే అన్నాడు. స్కంద తీర్థం అని ఉంది అక్కడే, అంటే నేను ఇప్పుడు మణికర్ణిక దగ్గర తారకేశ్వరుడు ఉన్నాడు, అక్కడ కుమారస్వామి కూడా ఉన్నాడు. అందువల్ల ఇవి ఆ పక్క పక్కనే ఉన్నాయన్నమాట. ఆ కుమారస్వామిని కనుక చూస్తే ఇంకా ఈ శరీరం అనేటువంటిది ఉండదుట. డుండి తీర్థం ఉన్నది, ఇక్కడికి వచ్చేసాడు డుండిరాజు గణేశుని అక్కడ పూజించాలి. అక్కడే భవానీ తీర్థం, అది అన్నపూర్ణ మందిరంలో ఉండాలి. అక్కడ భావి అయితే ఉన్నది, మరి అదేమో మనకు తెలియదు. అక్కడ భవానీని పూజ చేయించాలి. బాగా నైవేద్యాలు, పుష్పాలు, ధూపములు, దీపములు భవానీకి అన్నీ సమర్పించుకోవాలి. అక్కడ భవానీ శంకర్లు ఉంటారు ఆ రామ మందిరంలో, వాళ్ళని పూజించాలి. ఎప్పుడంటే చైత్రమాసంలో అష్టమి రోజు అక్కడ మహాయాత్ర చేయాలి. 108 సార్లు ప్రదక్షిణం చేయాలండి అమ్మవారికి. అమ్మవారికి అన్నపూర్ణాదేవికి 108 ప్రదక్షిణాలు చేయాలి చైత్ర శుద్ధాష్టమి. అలాగే మళ్ళీ దసరాల్లో కూడా, అనవరాత్రుల్లో కూడా చేయాలి. తెల్లవారుజామున 2-3 గంటల నుంచే జనం వస్తారు, రాత్రి 2 గంటల దాకా చేస్తూనే ఉంటారు. 108 వెళ్ళినప్పుడు ప్రతిరోజు ఎప్పుడు వెళ్ళినా 8 మాత్రం చేయాలి, గుర్తుంచుకోండి. అన్నపూర్ణ మందిరం ఒకటి, తర్వాత కాలభైరవ మందిరం ఒకటి, ఇవన్నీ ఆమెను ప్రదక్షిణం చేస్తేటండి సప్తద్వీపాలు కూడిన ఈ భూమిని ఉన్నదే ప్రదక్షిణం చేసిన ఫలితం వస్తుంది. అష్టౌ ప్రదక్షిణాదేయా ప్రత్యహం తుష్టితత్పరై, రోజు మాత్రం 8 ప్రదక్షిణలు చేయాలి. నమనీయ ప్రయత్న భవానీ శంకర్ని నమస్కారం చేయాలి రామ మందిరం లోపలికి వెళ్ళి. కాశీలో తీర్థ ఉండేవాళ్ళందరూ భవానీని పూజించాలి. ఆమె మనందరికీ యోగక్షేమం చేస్తూ ఉంటుంది కాశీలో ఉన్న వాళ్ళందరికీ. కాబట్టి కాశీవాసులు భవానీదేవిని తప్పనిసరిగా పూజించి తీరాలి. మోక్షకాముకులైనటువంటి వాళ్ళు అక్కడ ఆమెను భిక్షపెట్టమని వేడుకోవాలి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహిచ పార్వతి అని చెప్పి మోక్షకాంక్షులైనటువంటి వాళ్ళు జ్ఞానభిక్ష పెట్టమని కోరుకోవాలి. జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది కాబట్టి. ఎతో భిక్షాప్రదా కాశ్యం, ఆమె కాశీలో భిక్ష ఇచ్చేది ఆమెటండి. విశ్వనాథుడేమో గృహస్థు, అన్నపూర్ణ ఏమో ఆయన యజమానుడైతే ఆమె యజమానురాలు కుటుంబిని. సర్వేభ్య మోక్షభిక్షను ఇస్తూ ఉంటుంది కాశీలో ఉన్న వాళ్ళందరికీ కూడా. కాశీక్షేత్ర నివాసినం ఎంత దుష్ప్రాప్యమైందైనా సరే కాశీక్షేత్ర నివాసులకు లభించేటట్లుగా చేస్తుంది ఆమెను కనుక పూజించినట్లయితే. అలాగే ఆశ్వయుజ మాసంలో శుక్ల అష్టమి నాడు కూడా ఉదయం పూటనే పూజించాలి అమ్మవారిని, కోరికలన్నీ తీరుతూ ఉంటాయి. అక్కడే శుక్రేశ్వరుడు వెనక వైపు ఉన్నాళ్ళండి, దానికి పడమరగా అని చెబుతున్నారు. భవానీని ఎవరైతే చూస్తారో అన్ని కోరికలు తీరుతాయి, అన్నీ సిద్ధిస్తాయి. కాశ్యాం చూడండి, ఇక్కడ ఖచ్చితంగా చెబుతున్నాడు, అనేక చోట్ల చెబుతాడు. తవ్యత్ ప్రత్యయమేష అంటే కంపల్సరీ అనమాట, దీనిలో ఇంకా మినహాయింపులు లేవు, చేసి తీరాలి అని చెప్తే షుడ్ అండ్ మస్ట్ అనమాట, డూ అని అర్థం. మాతరమనే కాశ్యాం సదైవ వస్తవ్యం స్నాతవ్యా ఉత్తరవాహిని భవానీ శంకరవు సేవ్యవు ప్రాప్తవ్యే భుక్తిముక్తికి. భుక్తిముక్తి కలగాలంటే కాశీలో ఎల్లప్పుడూ ఉండండి, కాశీలో ఉత్తరవాహినిలో స్నానం చేయండి, భవానీ శంకరులను సేవించండి అని చెప్పి చెబుతున్నాడు. అని రోజు ప్రార్థన చేస్తూ ఉంటాము ఆ శ్లోకం ఇక్కడిదండి. ఇది కాశీలో ఉన్నవాళ్ళు, కాశీలో ఉన్నవాడు కంపల్సరిగా ఇది ఒక మంత్రంలాగా చదువుకోవాలి. ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని రోజు ప్రార్థనలో మొట్టమొదటి చేస్తున్నాం, దాన్ని కూడా విడిచిపెట్టకూడదు. మన పుస్తకంలో ఉంది, కాశీఖండంలోనూ ఉన్నది. రోజు ప్రార్థన కూడా చేస్తున్నాం. రేపు ఇక్కడ పుస్తకం ప్రసాదంగా మనం ఇచ్చే దాంట్లో కూడా ఈ శ్లోకాలు వస్తాయి. మాతర్భవాని తవ పాదరజో భవాని, మాతర్భవాని తవ దాసతరో భవాని, మాతర్భవాని నభవాని యథా భవేస్మిన్ తద్వాగ్భవాన్యను దినం న పునర్భవాని. అమ్మా చూడండి, ఇది వ్యాసుల వారి శైలి ఎలా ఉంటుందో చూడండి. భవాని భవాని అని అనేక అర్థాలతో వాడాడు. క్రియగా వాడాడు, మళ్ళీ నామవాచకంగా వాడాడు. అదే అర్థం పదం, అర్థం భిన్నంగా. మాతర్భవాని, ఓ భవానీ మాత, తవ దాసతరో భవాని, నీ దాసులలో శ్రేష్ఠుడను అవుతాను అని. ఇక్కడ భవాని అంటే భవుని పత్ని అని, ఓ అన్నపూర్ణాదేవి నేను భవాని అంటే అవుతానని ఇక్కడ క్రియ అనమాట, వెర్బుగా వాడాడు ఇక్కడ. మాతర్భవాని తవ దాసతరో భవాని, మాతర్భవాని తవ పాదరజో భవాని. ఓ తల్లి అమ్మా భవానే, నీ పాదధూళిని అవుతాను, నీ యొక్క దాసులలో నేను దాసానుదాసుడిని అవుతాను, శ్రేష్ఠ దాసుడిని అవుతాను. మాతర్భవాని నభవాని యథా భవేష్. ఇంకా మళ్ళీ ఈ జన్మలో ఉన్న స్థితి మాత్రం నాకు కలగదు, మళ్ళీ రాకూడదు. అంటే ఈ శరీరము, ఈ పుట్టు మరణాలు, ఈ పుట్టుకలతో ఈ సంసారం నాకు ఉండకూడదు. మా భవానీ మాత నభవాని యథా భవే అస్మిన్. ఈ జన్మ ఎందు ఉన్న స్థితి మళ్ళీ ఇంకెప్పుడు నాకు రాకూడదు. అంటే నాకు పునర్జన్మ లేకుండా ఉండాలి అని కోరుకోవటం మంచి శ్లోకం ఇది. అమ్మని ఎప్పుడు స్మరించాలి అన్నమాట. తద్భాగ్భవాన్యను దినం న పునర్భవాని. నీలో నీ తేజస్సులో నిన్ను పొందిపోతాను, నీలో లీనమైపోతాను, మళ్ళీ నాకు తిరిగి జన్మ వద్దమ్మా, న పునర్భవ అని మళ్ళీ నాకు జన్మించ ఇవ్వనవద్దు తల్లి అని వేడుకుంటూ ఉండాలి కాశీలో ఉన్నవాళ్ళు. ఇంకో శ్లోకం అండి, ప్రధాన దేవతల్ని విశ్వేశం మాధవండుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ రెండు శ్లోకాలనే కనీసం చదువుకుంటూ, తిష్టతా గచ్చతా వాపి స్వపత జాగ్రత్తపి వా అయం మంత్ర సదా జప్యా సుఖాప్త్యై కాశీవాసిన. కాశీలో ఉన్నవాళ్ళు నిలబడ్డా, కూర్చున్నా, నడుస్తున్నా, నిద్రపోతున్నా, మేల్కున్నా, ఈ మంత్రం ఇది తమకు సుఖం కావాలనుకుంటే ఈ మంత్రాన్ని ఎప్పుడు చదువుతూ ఉండాలి. ఇక్కడ దగ్గరలోనే భవానీ తీర్థాన్ని దగ్గరలో ఈశాన తీర్థం ఉంది, అక్కడ ఈశానీశ్వరుడు ఉన్నాడు. అది జ్ఞానవాపి దగ్గర నుంచి వస్తుంటే ఓ హోటల్లో ఉంది లేండి ఈశానేశ్వరుడు, కొత్తగా మళ్ళీ నిర్మించారు. అక్కడే జ్ఞానతీర్థం, జ్ఞానవాపి ఉన్నది ఇక్కడ విశ్వనాథుడి మందిరం దగ్గర. అక్కడ జ్ఞానేశ్వరుడనే మహాదేవుడు ఉన్నాడు, అక్కడ ఆయన్ని దర్శిస్తే కూడా మళ్ళీ జ్ఞానం భ్రష్టుడు గారు. నందీతీర్థం ఉన్నది నందీశ్వరుడు, ఇవన్నీ విశ్వనాథుడి దగ్గరలో. అక్కడే మళ్ళీ నందీతీర్థానికి దగ్గరలో విష్ణుతీర్థం ఉంది, ఈ తీర్థాలు లేవు ఇప్పుడు. అక్కడ విశ్వేశ్వరుని దర్శించాలి. అక్కడ కనుక ఆ దగ్గరలోనే విష్ణువు కూడా ఉన్నాడు విశ్వనాథుడి యొక్క మందిరంలోనే. ఏకాదశి రోజుట అంటే ముఖ్యంగా అక్కడ కనుక నిద్ర శయనించి ప్రబోధిని ఏకాదశి మేల్కొంటేటండి, రాత్రి జాగరణ కనుక చేస్తే మళ్ళీ తెల్లవారిన తర్వాత నన్ను పూజిస్తే విష్ణుమూర్తి, అక్కడ ఉన్న విష్ణుమూర్తిని బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానాలు ఇవన్నీ ఇస్తే ఇంకా వాడు మళ్ళీ జన్మించడు అని చెప్పి చెబుతున్నాడు. తర్వాతనే అక్కడ ఏమైనా ఉద్యాపనలు చేస్తే ఆ వ్రతములన్నీ చక్కగా ఫలితాన్ని ఇస్తాయి. అక్కడికి మళ్ళీ ఆ దక్షిణంగా పితామహ తీర్థం ఉంది, అక్కడ పితామహేశ్వర లింగం ఉన్నది. అక్కడే నాభి తీర్థం ఉంది, ఇది మణికర్ణికకు నాభి, బ్రహ్మాండ లో గోళానికే ఇది శుభమును కలిగించేటువంటిది. ఇది భూమి మీదనే మణి నాభి లాంటిదన్నమాట ఈ నాభి తీర్థం. అక్కడే బ్రహ్మనాళ ఉంది, అక్కడే భాగీరథి తీర్థం ఉంది, ఆ తర్వాత స్వర్గద్వారం ఉంది, ఆ తర్వాత కురకర్తరి అని గొప్ప తీర్థం ఉంది, అక్కడ కురకర్తీశ్వరుడు ఉన్నాడు, మార్కండేయ తీర్థం ఉంది, మార్కండేయేశ్వరుడు అక్కడున్నాడు, వశిష్ఠుడు అరుంధతి ఉన్నారండి సింధ్యాఘాట్ పైన ఉన్నారు. ఇంకా వాళ్ళిద్దరు దర్శనం చేస్తే ఇంకెంత గొప్ప ఫలం వస్తుందో చెప్పడానికి వీళ్ళ. మార్కండేశ్వరుడి దగ్గరగా వశిష్ఠేశ్వరుడు ఉంది, అలాగే అరుంధతి ఉంది, అక్కడ నర్మదా తీర్థం ఉన్నది, అది త్రిలోచన ఘాట్ పైన ఉంది, అక్కడ నర్మదేశ్వరుడు అని ఉన్నాడు, ఆయన్ని సేవించాలి. అలాగే నిన్న చెప్పుకున్నాం భగీరథి గంగా లలితాఘాటు దగ్గర త్రిసంధ్యేశ్వరుడు, త్రిసంధ్య తీర్థం ఉందని అక్కడ ఆయన ఏమని చెబుతున్నాడే అంటే త్రిసంధ్యేశ్వర నిన్న సంధ్యావందన సకాలంలో చేయబోతే దోషం పోతుంది అనుకున్నామే అది చెబుతున్నాడు. తత్ర తీర్థే నరస్నాత్వా కృత్వా సంధ్యాం విధానత, ఆ తీర్థంలో స్నానం చేసి విధానంగా విధి విధానంగా సంధ్య చేస్తే సంధ్యాకాల విలోపోత్త పాతకైర్ణాభిభూయతే సకాల సంధ్యావందనం చేయని పాపముల నుండి విముక్తి పొందుతూ ఉంటాడు. త్రిసంధ్యేశ్వరం ఆలోక్య కృత సంధ్యస్త్రికాలత త్రివేద మూడు కాలములయందు ఆ త్రిసంధ్యేశ్వరుని కనుక చూస్తే మూడు వేదములు చదివినటువంటి అలాగా శుద్ధుడైపోతాడట. అక్కడే దగ్గరలో యోగిని తీర్థం ఉంది, అమ్మవారు చతుష్టష్టి యోగిని అని చెప్పి చెప్పుకున్నాం. యోగిని పీఠం అమ్మవారు ఉన్నది అక్కడే. ఇంకా బాగా గౌదావరి సెంటర్కి వచ్చేసాం. అగస్త్య తీర్థం ఉన్నది, అన్ని మహాపాపములను పోగొడతాయి. ఇప్పుడు ఆ తీర్థం లేదు, అగస్త్యుడు స్థాపించిన లింగం మాత్రం ఉంది. తర్వాతనే దాని యొక్క ఫలితం అంతా చెప్పారు. అగస్త్య తీర్థానికి దగ్గరలో గంగాకేశవుడు, ఇందాక చెప్పుకున్నాం, గంగాకేశవుడు అనేటువంటి ఆయన ఉన్నాడు. అది కూడా నా యొక్క రూపమే ఆ గంగాకేశవుడు, విష్ణుమూర్తి చెబుతూ ఉన్నాడు. అక్కడ పిండ ప్రదానం చేస్తే బాగా ఫలితం. ఇదయ్యా మణికర్ణిక యొక్క పరిమాణం అంతా కూడా. ఈ చుట్టుపక్కల ఇదంతా మణికర్ణిక అని చెప్పి అనిపించుకుంటుందయ్యా. ఇది ఇవన్నీ చుట్టుపక్కల ఇవన్నీ ఉన్నాయి, తన యొక్క రూపాలన్నీ చెప్పాడనమాట. ముఖ్యం ఇదనే మణికర్ణిక అంటే ఆ చక్ర పుష్కరణ ఉంది, దానికి ఉత్తరంగానే సీమా వినాయకుడు అని ఉంటాడు. అక్కడి నుంచి అండి ఇదంతా కూడా దక్షిణపు దిక్కుగా ఉన్న విషయం అంతా గంగాకేశవుడు దాకా ఉన్నటువంటివన్నీ నేను చెప్పడం జరిగిందయ్యా నీకు. నేను వైరోచనేశ్వరుడు దగ్గర వైకుంఠమాధవుడు అనే పేరుతో ఉన్నాను. ఆత్మావిరేశ్వరుడు దగ్గర హరిశ్చంద్ర అక్కడ మణికర్ణికేశ్వరి మందిరం ఉంది, అక్కడే అనుకుంటా వీరమాధవుడు అనే పేరుతో నేనున్నాను. అలాగే కాలభైరవుడి దగ్గరలో సంతానేశ్వరుడు అని ఒక లింగం ఉన్నది, సంతానం కలుగుతుంది ఆ లింగాన్ని పూజిస్తే. అక్కడ కాలమాధవుడు అనే పేరుతో నేనున్నాను. పులశ్చేశ్వరుడికి దక్షిణంగా నిర్వాణ నరసింహుడు అనే పేరుతో ఉన్నాను. ఓంకారేశ్వరుడికి ఇప్పుడు ఇది ఉన్న లేదు అసలు, ఇది మహాబల నృసింహుడు అనే పేరుతో ఉన్నాను. చండభైరవుడు అంటే దుర్గామందిరంలో ఉన్నాడు, మరి అక్కడికి దగ్గరలో ప్రచండ నరసింహుడు అనే పేరుతో ఉన్నాం. పితామహేశ్వరుడికి దగ్గరలోనే మహాభయకర భయహర అనే నరసింహ అనే పేరుతో నేనున్నాను అక్కడ. అలాగే కమలేశ్వరుడి దగ్గరే అత్యుగ్ర నరసింహ అనే పేరుతో ఉన్నాను. జ్వాలాముఖి అమ్మవారి దగ్గర జ్వాలామాలి నృసింహ అనే పేరుతో ఉన్నాను. అక్కడే కాశీని రక్షిస్తూ నేను కంకాల భైరవుడు అనే ఒక ఆయన ఉన్నాడు అక్కడ, ఆ దగ్గరలో కోలాహల నృసింహుడు అనే పేరుతో నేను ఉంటూ ఉన్నాను అని ఈ రకంగా చెప్తూ నీలకంఠ మహాదేవుడు ఉన్నాడు. అంటే ఎక్కడంటే కేదార్ గేటు దగ్గర ఘాట్ నుంచి స్నానం చేసి పైకి వెళుతుంటే కుడి చేతి వైపు వెళ్ళాలి. ఒక గదిలో పెద్ద లింగం ఉంటుంది, పక్కన ఇంకో లింగం ఉంటుంది, అది ఆ పెద్ద లింగం నీలకంఠేశ్వర లింగం. అక్కడ నేను వికట నరసింహుడు అనే పేరుతో ఉన్నాను. మనమే వెక్కుతూ ఉంటే ఆ నీలకంఠుడికి పక్కగానే చిన్న గూట్లో వికట నరసింహుడు అనే పేరుతో ఉన్నాడు ఆయన. చిన్న ఇదన్నమాట, అందరికీ తెలియదు, కొంతమందికి అక్కడ ఉన్నవాళ్ళకు తెలుసు. కేదార్ ఘాట్ దగ్గర ఉన్నాడు ఈయన. విటంక నరసింహుడు అనే పేరుతో ఉన్నాను. అనంతేశ్వరుడు దగ్గర అనంతవామనుడు అనే పేరుతో ఉన్నాను. అలాగే దధివామనుడు అనే పేరుతో ఇంకో చోట ఉన్నాను. త్రిలోచన మందిరంలో త్రివిక్రమ రూపంలో నేను ఉన్నాను. అలాగే బలి చేత పూజింపబడ్డా నేను, బలివామనుడు అనే పేరుతో ఉన్నాను. తర్వాతనే తామ్రవరాహ రూపంలో కూడా ఆ పేరుతో నేను ఇక్కడ ఉన్నాను కాశీలో. ధరణి వరాహ రూపంలో కూడా ప్రయాగేశ్వరుడి దగ్గరలో నేనున్నాను. అలాగే వరాహేశ్వరుడి దగ్గర కోకావరాహ రూపంలో ఉన్నాను. ఈ రకంగా ఇంతే కాకనండి, కాశీలో ఇది ఎవరి క్షేత్రం మీరే ఆలోచించుకోండి. ఒక శివక్షేత్రమనే అనుకోవద్దు, ఎన్ని ఉన్నాయో చూడండి. 500 నారాయణ రూపములు ఉన్నాయిటండి, 500 నారాయణ. నారాయణం శతం పంచ శతంచ జలశ ఆయన, 500 నారాయణ రూపాలు కాశీలో నాకు ఉన్నాయి. ఒక 100 నీళ్ళల్లో శయనిస్తాడే క్షీరసాగర సాయి, ఆ రూపాలు ఉన్నాయిటండి. 30 కమఠ రూపాణి తాబేలు కూర్మావతారపు రూపాలు 30 ఉన్నాయి. నేను ఆ రకంగా ఉన్నా మత్స్య రూపాణి 20 మత్స్యావతార రూపాలతో నేను 20 మందిరాల్లో ఉన్నాను. గోపాలాశ్చశత గోపాల రూపంలో 108 అన్నాడు సాష్టం. బుద్ధ రూపంలో 1000 ఉన్నాను, బుద్ధుడి రూపంలో. పరశురామ రూపంలో 30 చోట్ల నేను ఉన్నాను. 101 రూపంలో శ్రీరామచంద్రుడి రూపంలో విగ్రహాలుగా నేను ఉన్నాను. ఇక్కడ విష్ణు రూపోస్మ్యహం చేయకో ముక్తి మండపం మధ్యలో నేను విష్ణువునై అక్కడ ఉంటూ ఉన్నానయ్యా. విశ్వేశ్వరుడు అనుగ్రహంతో నాకు అక్కడ స్థానం ఇచ్చాడు ఆయన యొక్క విశ్వనాథుడి సభలో. నారాయణ ఇంకానండి, ఈ కేశవ ఇంకా నేను చెబుతున్నాను. అగ్నిబిందువు ఇంకా చెబుతున్నాడు. ఏమండి, ప్రజల యొక్క మీ భక్తుల యొక్క మేలు కొరకు, సందేహాలు తీర్చడం కొరకు ఇంకా ఏమైనా ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి అని అంటే, నీవు చెప్పరాని దేవుందయ్యా చెబుతున్నానని, ఈ కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ 24 నామాలు ఉన్నాయే, ఈ 20 నామములు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కేశవులు అక్కడున్నారు, కేశవ నారాయణ మాధవ. అయితే ఈ శంఖచక్ర గదలు కదా ఆయన ధరించేదే, శార్ంగములు కదా, శంఖచక్ర కదా, శార్ంగం, ఈ 4 ఆయుధాలు ధరిస్తూ ఉంటాడు. ఈ ఆయుధాలు ఒక చేతులు మారుతూ ఉంటే, ఒక ఇప్పుడు కేశవనామంలో గద ఒక చోట ఉంటే మళ్ళీ ఇంకొక చేతికి వెళ్ళిపోతుంది అనమాట. ఇట్లా ఇదే ఆయుధాలు చేతులు మారుతూ మొత్తం 20 ఈ కేశవనామాలు 24 ఏ ఉన్నాయో ఆ 24 రూపాలతో నేను కాశీలో ఉన్నానయ్యా అని చెప్పి ఈ రకంగా చెప్పాడన్నమాట. అని అవన్నీ కూడా ఆ 24 రూపములు శంఖ చక్ర గద లాంఛనాలతో ఎలా ఉన్నదో ఆ రూపాలన్నీ చెప్పి చెప్పేటప్పటికండి ఉపేంద్రుడు ఇవన్నీ చెప్పుకుంటూ, ఏతేన భేద మయాఖ్యాత స్వమూర్తీనా మహామునే, కాశీలో నా మూర్తుల యొక్క భేదములన్నీ మీకు చెప్పాను, కేశవనారాయణ 24 రూపాలు చెప్పాను, మిగిలిన ఏ అవతారాలు ఎన్ని ఉన్నాయో చెప్పాను, అగ్నిబిందుకు చెబుతున్నాడు. ఇవన్నీ తెలుసుకున్నందువల్ల మానవుడు ముక్తిని పొందుతాడు. ఇవన్నీ విడిచిపెట్టకుండా చెప్పడం ఎందువల్లంటే, ఇవన్నీ వింటే కానీ కాశీ ఏమిటో తెలియదు మీకు, ఇవి లేకపోతే గంగా విశ్వనాథుడు కాలభైరవుడు లేదంటే ఢూండి గణపతి ఇంకేం తెలుసు. ఇన్ని మందిరాలు, ఇంత అమ్మవార్లు, ఇన్ని 100 అమ్మవార్లు, ఇన్ని లింగాలు ఉంటాయి ఉన్నాయంటే అసలు ఇది ఊహించుకోండి. ఇంకా ఎక్కడైనా ఏ క్షేత్రంలో అయినా ఈ రకంగా ఉందా, ఇంతమంది దేవతలు, ఇన్ని రకాల దేవతలు, దాన్ని బట్టే కాశీ యొక్క గొప్పతనాన్ని మయం. ఇలా అంటూ ఉండగానేనండి, ఏవం వదతి గోవిందే మునయే జాగ్నిబిందవే పక్షి ఇంద్ర పక్ష విక్షిప్త విపక్ష అక్షిపథంగత. గరుత్మంతుడు ఆయన వస్తుంటే ముందుగానే తెలుస్తుంది ఆ రెక్కల ధాటికి, ఓ ఎగిరిపోతున్నది దుమ్మంతా వచ్చే రానే వచ్చేసాడు, టపటపా కొట్టుకుంటూ మందరాద్రి నుంచి గరుత్మంతుడు వచ్చేసాడండి. వస్తున్నాడు ఆయన, విశ్వనాథుడికి వార్త చెప్పేసి వస్తున్నాడు, నమస్కారం చేశాడు, స్వామి వచ్చేస్తున్నాడు. విశ్వనాథుడు సపరివారంగా మందరాద్రి నుండి బయలుదేరి ఋషికేశుడు కాస్త సంభ్రమంతో పడిపోయి హఠాత్తుగా కాస్త చెలించిపోయినాడు. సంభ్రమేణ హఠాత్తుగా బిందు మాధవుడితో మరి మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఇంకా ఆపేశాడు ఇంకా ప్రసంగం. ఎక్కడ విశ్వనాథుడు, ఎక్కడ విశ్వనాథుడు అని చెప్పి అంటనే నిలబడ్డాడు. ప్రత్యక్ష క్రియమా గరుత్మంతుడు, అదిగో చూడండి ప్రత్యక్షం, అదిగో వృషభవాహనం, ఆ జెండాకి వృషభధ్వజుడు కనిపిస్తూ ఉన్నాడు, ఆ ధ్వజం పైన రత్నకాంతులు విరజిల్లుతూ ఉన్నాయి, ఆకాశం అంతా నిండుతూ ఉన్నాయి ఆ కాంతులు. లోకలోచన నిర్మాణ సభ ఎందుకండి, ఆయన ఆ రకంగా వస్తూ ఉంటున్నాడు, ఆయన కాంతులన్నీ కూడా అంతటా వికసిస్తూ ఉన్నాయి. తర్వాతనే అనేక వాద్యములన్నీ కూడా పర్వతముల యొక్క మధ్యలో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి. విద్యాధరులందరూ కూడా పుష్పాంజలులు ఇస్తూ ఉన్నారు, ఆ పరిమళమంతా అంతటా వ్యాపిస్తూ ఉన్నాయి. ఎంత ఆ దృశ్యాన్ని చూచేటప్పటికీ శంఖచక్ర గదాధారి అయిన భగవాన్ విష్ణువు హర్షంతో ఆయన దేహమంతా శరీరం అంతా కూడా ఒక్కసారి పులకితమైపోయింది. దూరము నుండే నమస్కారం చేశాడు, విశ్వనాథా విశ్వనాథాయ నమః, శ్రీ విశ్వనాథాయ నమః అని చెప్పి. తర్వాత ఏమైంది అంటే, ఎదురు ప్రణమ్య దూరాదపిచ సంప్రహృష్ట తనూరుహ, ఎదురు వెళ్దామని చెప్పి అనుకున్నాడు శంఖచక్ర గదాధరుడైన విష్ణుమూర్తి. వెంటనే అగ్నిబిందువుని ప్రాహ ముక్తిదస్తు ముదాం నిధి ఆయనతో అంటున్నాడండి, ఆయనకు మరి ముక్తినివ్వాలి. అంతనే సుదర్శన చక్రం తాకవయ్యా నీ కుడి చేత్తో అన్నాడు అగ్ని బిందువుతో. వెంటనే ఆయన సుదర్శన చక్రాన్ని తాకేశాడు. దాంతో విష్ణుమూర్తి యొక్క పరమానుగ్రహం వల్ల ఆయనకు పరమజ్ఞానం లభించేసింది. ఆ తర్వాత జ్యోతిరూపోధ సముని కౌస్తుభే జ్యోతిషాంతనౌ ఏకీభూత కలసజా బిందు. ఆ తర్వాత బిందుమాధవుడు సేవ చేసుకొని ఆయన ఆ పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క జ్యోతి రూపమైనటువంటి ఆ దేహంలో ఆయన కాస్త ఐక్యం చెందిపోయినాడు ఆ బిందుమాధవుని పాదపద్మములనే స్మరించుకుంటూ. అగ్నిబిందువుపమాం యాంతి, ఎవరైతే ఈ కథ వింటారో ఆ అగ్నిబిందువులాగా తయారవుతూ ఉంటారు, అలాంటి ముక్తిని పొందుతారు. కాశ్యాం మళ్ళీ చెబుతున్నాడండి, కాశ్యాం సదైవ అవస్తవ్యం, కాశీలో ఎల్లప్పుడూ ఉండండి, ఎన్నాళ్ళు అని అడగవద్దు. ద్రష్టవ్యో బిందుమాధవ, బిందుమాధవుణ్ణి దర్శించండి. ఇంకా ఏం చేయాలండి, శ్రోతవ్యం ఇదమాఖ్యానం, 2 రోజులు చెప్పినా విసుగు లేకుండా వినండి కథని. అన్నీ ఏదో పేర్లు మాత్రం చెబుతున్నారు ఏమిటనుకోకుండా, జేతవ్య జగతాంగతి, జయించండి ఇంకా ఈ జగత్తులోకి మళ్ళీ రాకుండా. పుణ్యా పంచనదోత్పత్తి, పంచనద ఉత్పత్తి పవిత్రమైంది, మాధవ యొక్క బిందు మాధవ కథ పుణ్యమైనది, వారాణసి వాసము పుణ్యమైనది. అలాంటి పుణ్యాత్మలకు వారాణసి వాసము లభిస్తుంది ఈ కథ వింటే. అగ్నిబిందో స్థితిమ్యోత్ర మాధవాగ్రే పఠిష్యది, బిందుమాధవ స్తోత్రం చదివాం కదా, బిందుమాధవుణ్ణి చూచిన తర్వాత ఆ బిందుమాధవ స్తోత్రం చదవాలి. మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే శంకరాచార్య మణికర్ణిక స్తోత్రం రాశారు, ఆ స్తోత్రం చదవాలి. ఆ స్తోత్రంలోనే ఉంది, స్నానం చేసి చదివితే మణికర్ణికేశ్వరుని చూసి స్నానం చేసి చదివితే పూర్తి ఫలితం వస్తుంది అని ఉన్నది. వాడికి ఈ స్తోత్రం విన్న విష్ణుమూర్తి ముందు కనుక చదివితే బిందుమాధవుడు కోరికలన్నీ తీరుతాయి. మామూలు లోకంలో ఉండే మన ధనలక్ష్మీపతి కాదు, మోక్ష లక్ష్మీపతి అవుతాడు. శ్రాద్ధకాలంలో ఇది కనుక చదివితే బ్రాహ్మణులు భుజిస్తూ ఉండగా ఎంతో పితృదేవతలందరూ సంతోషిస్తారు. జప్తవ్యమిదమాఖ్యానం పర్వకాలే శేషధ, పర్వదినాలలో ఈ ఆఖ్యానం చదవండి. పుణ్యే పంచనదాభ్యాసే పుణ్యలక్ష్మీ వివృద్ధయే పఠితవ్య ప్రయత్నేన, ముఖ్యంగా బిందుమాధవుడి యొక్క ఆవిర్భావం చదవండి మీరంతా, పంచనదుని యొక్క ఆవిర్భావం చదవండి, శ్రోతవ్య వినండి. పరాభక్తితో ముక్తి రెండు సమృద్ధిగా లభిస్తాయి. సంప్రాప్తే వాసరే విష్ణు రాత్రౌ జాగరణాన్విత, విష్ణు వాసనం అంటే ఏకాదశి, ఏకాదశి రోజున ఉపవాసం జాగరణ చేయాలి రాత్రిపూట, ఈ ఆఖ్యానం వినాలి. వాళ్ళు వైకుంఠంలో వసతిని పొందుతారు. ఇది స్కందపురాణే కాశీఖండే బిందుమాధవ ఆవిర్భావో మాధవ అగ్నిబిందు సంవాదో వైష్ణవతీర్థ మహాత్మ్యంచ నామ ఏకషష్టితమోధ్యాయ సమాప్త. రేపటి నుంచి విశ్వనాథుడు కాశీ ప్రవేశం, ఆ తర్వాత మళ్ళీ ఆ విశ్వనాథుని యొక్క ఆ లింగములో ఎలా ఐక్యం చెందుతారో ఇంకా ఆ కథ అంతా కూడా వస్తూ ఉంటుందన్నమాట. పంచక్రోశాత్మకాయ మహాలింగాయ జ్యోతిర్లింగస్వరూపాయ కాశీ విశ్వేశ్వరాయ శ్రీ శివాయ నమః. మంగళం శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళం. కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళం. కాశీపుర నివాసాయ కామితార్థప్రదాయునే అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళం. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగే మాతా పార్వతీకి సంగే. విశ్వస్య కళ్యాణమస్తు, ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు, ప్రాణిషు సద్భావనాస్తు, లోకాస్సమస్తా సుఖినో భవంతు, గోవధస్య నిషేధోస్తు.